ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಗಣಾನಾಂತ್ವಾ ಗಣಪತಿಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪದ ಆನಶೃಣ್ವನ್ನೋದುಭಿಸ್ಸೇದಸಾಧನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೈ ನಮಃ. ದೇವೀಂ ವಾಚಮಜನಯಂತ ದೇವಾಸ್ತಾಂ ವಿಶ್ವರೂಪಾಃ ಪಶವೋ ವದಂತಿ ಸಾನೋ ಮಂದ್ರೇಶಮೂರ್ಜುಂದುಹಾನಾಧೇನುರ್ವಾಗಸ್ಮಾನುಪಸಿಷ್ಟುರೈತು ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಸಹನಾಭವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ನಾರಾಯಣಂ ಪದ್ಮಭುವಂ ವಸಿಷ್ಠಂ ಶಕ್ತಿಂಜತತ್ವತ್ವರಾಚರಂಚ ವ್ಯಾಸಂ ಶುಕಂ ಗೌಡಪದಂ ಮಹಾಂತಂ ಗೋವಿಂದಯೋಗೀಂದ್ರಮಥಾಸ್ಯ ಶಿಷ್ಯಂ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯಮಥಾಸ್ಯ ಪದ್ಮಪಾದಂಚ ಹಸ್ತಾಮಲಕಂಚ ಶಿಷ್ಯಂ ತಂತೋಟಕಂ ವಾರ್ತಿಕಕಾರಮನ್ಯಾನ್ ಅಸ್ಮದ್ಗುರೂನ್ ಸಂತತಮಾನತೋಸ್ಮಿ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಯದವಿದ್ಯಾವಿಲಾಸೇನ ಭೂತಭೌತಿಕಸೃಷ್ಟಯಃ ತನ್ನೌಮಿ ಪರಮಾತ್ಮನಂ ಸಚ್ಚಿದಾನಂದವಿಗ್ರಹಂ ಶಂಕರಂ ಶಂಕರಾಚಾರ್ಯಂ ಕೇಶವಂ ಬಾದರಾಯಣಂ ಸೂತ್ರಭಾಷ್ಯಕೃತೌ ವಂದೇ ಭಗವಂತೌ ಪುನಃ ಪುನಃ. ಭಾರತೀ ಕರುಣಾಪಾತ್ರಂ ಭಾರತೀ ಪದಭೂಷಣಂ ಭಾರತೀ ಪದಮಾರೂಢಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ ವಿದ್ಯಾವಿನಯ ಸಂಪನ್ನಂ ವೇತರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತ ತತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರ ಭಾರತೀಂ. ಬ್ರಹ್ಮಶ್ರೀ ಮುದಿಗೊಂಡ ವಂಶತಿಲಕಂ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರೋದ್ಭವಂ ಶಿಷ್ಯಾರಾಧಿತ ಪಾದ ಪದ್ಮಯುಗಳಂ ವಿಜ್ಞಾನವಾರಾನ್ನಿಧಿಂ ಅದ್ವೈತಾಮೃತ ಪಾನ ನಿತ್ಯ ರಸಿಕಂ ಜ್ಞಾನಸ್ವರೂಪಂ ವಿಭುಂ ಶ್ರೀಮದ್ವೇಂಕಟರಾಮಶಾಸ್ತ್ರಿ ವಿವಿಧಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ. ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರು. ನಮಸ್ಸರಸೇ ನಮಸ್ಸರಸಸ್ಪತಯೇ ನಮಸ್ಸಖೀನಾಂ ಪುರೋಗಾಣಾಂ ಚಕ್ಷುಷೇ ನಮೋ ದಿವೇ ನಮಃ ಪೃಥಿವ್ಯೈ ಸ್ವಭಾಜೈ ನಮಃ. ಅಷ್ಟವರ್ಷೇ ಚತುರ್ವೇದಿ ದ್ವಾದಶೇ ಸರ್ವಶಾಸ್ತ್ರವಿತು ಷೋಡಶೇ ಕೃತವಾನ್ ಭಾಷ್ಯಂ ದ್ವಾತ್ರಿಂಶೇ ಮುನಿರತ್ಯಗಾತ್. చతుర్వేదాధ్యయనం 8 సంవత్సరాలకల్లా పూర్తి అయిపోయింది. సర్వశాస్త్రములను 12వ సంవత్సరానికల్లా పూర్తి చేశారు. అతఃపూర్వమే పూర్తి అయినప్పటికీ తత్వోపదేశము గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద స్వీకరించడం జరిగింది. తదాజ్ఞానుసారము విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞానుసారము బ్రహ్మసూత్రములకు భాష్యాన్ని రచించారు. ప్రస్థానత్రయ భాష్యాన్ని రచించారు. అనేక స్తోత్రాలను అన్నింటినీ చేశారు. 16 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి ద్వాత్రింశే మునిరత్యగాత్ 3 పర్యాయములు ఎట్టి యాన సాధనములు లేనటువంటి ఆ రోజుల్లో భారతదేశం మొత్తం పర్యటించి 4 దిక్కులా 4 పీఠాలని స్థాపించి అక్కడ భవిష్యత్తులో కూడా అద్వైత మార్గము ప్రతిష్ఠింపబడాలి అనేటువంటి దృష్టితో ఆమ్నాయ పీఠములు వేదపీఠములను ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేద పీఠములను స్థాపించి అక్కడ ప్రధాన శిష్యుల్ని 4 కూడా నియమించి స్వస్థానమైనటువంటి కైలాసానికి చేరుకున్నారు స్వామివారు. క్లుప్తంగా ఒక శ్లోకంలో ఇదే తాత్పర్యం. అయితే రామాయణాన్ని భారతాన్ని భాగవతాన్ని కూడా ఒకే ఒక్క శ్లోకంలో ప్రతిపాదించిన శ్లోకాలు కూడా ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. కనీసం కొన్ని విశేషాలైనా మనము తెలుసుకొని ఎలా అయితే శ్రీరామనవమి నాడు రామచంద్రుణ్ణి మనం స్మరిస్తూ ఉంటాము, అలానే కృష్ణాష్టమి నాడు కృష్ణ భగవానుణ్ణి, వామన జయంతి నాడు వామనుణ్ణి ఎట్లా తలుస్తామో అంతకంటే కూడా శ్రద్ధాశక్తులతో మనం అందరం కూడా పూజించుకోదగినటువంటి మహత్తరమైనటువంటి దివసాలు ఇవి. శంకర భగవత్పాదాచార్యుల వారిని స్మరించుకోవాలి. అయితే భగవత్పాదుల వారిని గురించి చాలామంది గ్రంథాలని రచించారు, కానీ చతుర్వేద భాష్యకర్త అయినటువంటి విద్యారణ్యమునీంద్రులు రచించినటువంటి శంకర విజయము అత్యంత క్లుప్తముగాను అత్యంత విశిష్టముగాను భాషిస్తూ ఉన్నది. దానిని పారాయణ చేయటము అనే సంప్రదాయము అనాదిగా మనకి సంబంధించినటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శృంగేరి జగద్గురు పీఠం, యజుర్వేద పీఠం, ఆంధ్ర ద్రవిడ కర్ణాటక కేరళాది ప్రభేరత శృంగేరి యధీనా దేశాయే యవాచీ దిగవస్థితా అని శంకర భగవత్పాదాచార్యుల వారు మఠామ్నాయంలో రాసి ఉన్నారు. ఈ దేశాలన్నీ కూడా శృంగేరి పీఠ పరిపాల్యమానమైనటువంటి దేశాలు. దాంట్లో మొట్టమొదటి వాళ్ళం మనం ఆంధ్రులం. అలాంటి పీఠ పరిపాల్యమానటువంటి దేశంలో ఉంటూ భగవత్పాదుల వారిని వారి యొక్క చరిత్రని సమగ్రంగా తెలుసుకోవడానికి ఆ పీఠంలో 12వ మహాపురుషులుగా అవతరించినటువంటి సర్వతంత్ర స్వతంత్రుడు ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అనేటువంటి రెండు లక్షణాలు కలిగినటువంటి విద్యారణ్య మునీశ్వరులు చతుర్వేద భాష్యకర్తలు సారస్వతంలో చూస్తే భగవత్పాదుల వారి యొక్క సారస్వతం కంటే ఎన్నో రెట్లు పెచ్చుగా కనిపిస్తుంది విద్యారణ్య సారస్వతం. అలాంటి మహాత్ముల చేత రచింపబడినటువంటి కావ్యం శ్రీ శంకర విజయం. దానిని అస్మత్ పితృపాదులు ఒక పర్యాయం హైదరాబాదు జగద్గురువుల యొక్క అశోక్ నగరు సత్యనారాయణ స్వామి దేవాలయంలో 5 మాసాల 21 రోజులు ప్రవచనం చేశారు. వారు మహాపండితులు కనుక ఎంతకాలం ప్రవచనం చేసినా అందులో ఉండేటువంటి స్వారస్యాలు చెప్పగలరు. అశ్వదాదులం కనీసం 5 రోజుల్లో ఉన్న ప్రధానమైనటువంటి ఘట్టాలన్నింటిని చెప్పుకుందాము అని ఆ ప్రయత్నం ప్రారంభిస్తూ ప్రణమ్య పరమాత్మానం శ్రీవిద్యాతీర్థరూపిణం ప్రాచీన శంకరజయ సారసంగృహ్యతే స్ఫుటం, ఇది మొదటి శ్లోకం. మొట్టమొదట్లో గురుదేవత నమస్కారం చేయటం అనేది ప్రాచీన గ్రంథకర్తలందరి యొక్క సాంప్రదాయం. ఆ పరమాత్మకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని నమస్కారం చేస్తూనే అందులోనే స్వగురు నమస్కారాన్ని కూడా అంతర్గతం చేశారు విద్యారణ్యమునేందులో. శ్రీ విద్యాతీర్థరూపిణం, విద్యాతీర్థ స్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఏమి చేయబోతూ ఉన్నారు మీరు? ప్రాచీన శంకరజయ సారసంగృహ్యతే స్ఫుటం అంటే బృహచ్చంకర విజయము అని చాలా అతి విస్తారమైనటువంటి గ్రంథం ఉన్నది అని దీన్ని పుచ్చుకొని అర్థమవుతూ ఉన్నది. దానిలో ఉండేటువంటి సారభాగాన్ని సంగ్రహముగా విస్పష్టముగా సారం చెప్పేటప్పటికీ అది చాలా క్లుప్తీకరింపబడుతుంది కదా. మరి శంకరాచార్య చరిత్ర సమగ్రంగా అందులో రాదేమో అనేటువంటి సందేహాన్ని పొందక్కర్లేదు మీరు. సారహ సంగృహ్యతే సంగ్రహించే చెప్తాను, అయితే స్ఫుటంగా కూడా చెప్తాను అని ప్రతిజ్ఞ చేశారు విద్యారణ్యమునీందులు. ఇది ఎలా సాధ్యం? సంక్షేపించినప్పుడు అంత స్ఫుటంగా ఎలా వస్తుంది అంటే దానికి తదనంతర శ్లోకంలో వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక దర్పణం ఉంటే దర్పణంలో ఎదురుగ్గా ఉండేటువంటి కొండలు, అక్కడ ఉండేటువంటి పర్వతం, ఉపత్యక ప్రాంతము, అక్కడ ఉండేటువంటి నదులు, ఇవన్నీ కూడా ఈ దర్పణంలో ప్రతిబింబిస్తాయి. ఇది కొద్దిదే, దీంట్లో ప్రతిబింబించడం కొద్దిగానే ఉన్నప్పటికీ ఎలా అయితే విస్పష్టంగా ఉంటుందో అలానే నా ఈ గ్రంథంలో కూడా భగవత్పాదుల వారి యొక్క చరిత్ర చాలా విస్పష్టంగానే నేను ప్రతిపాదింపబోతున్నాను అని ప్రతిజ్ఞ చేస్తూ చతుర్వేద భాష్యకర్తలైనటువంటి ఆ మహనీయులు, అంటే విద్య పెరిగిన కొద్దీ వినయం కూడా పెరుగుతుంది అలాంటి మహాత్ములు అనుకుంటున్నారు. నిజంగా నేను ఈ గ్రంథరచన చేయగలనా? ఇది పెద్దలందరికీ సంప్రదాయమేనండి. కాళిదాసు కూడా రఘువంశ కావ్యాన్ని ప్రారంభిస్తూ క్వ సూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయామతి తితీరుషు దుస్తరం మోహ తుడుపేనాస్మి సాగరం అంటాడు. ఆ సూర్యవంశం ఎంత గొప్పది, మరి నా బుద్ధి ఎంత స్వల్పమైనటువంటిది. నేను ఆ సూర్యవంశ వర్ణన చెయ్యాలి, ఒక కావ్యాన్ని రచించాలి అని అనుకోవడం ఎట్లాంటిదంటే ఒక మహానదిని ఒక చిన్న డింగీలో కూర్చొని దీన్ని దాటడానికి ప్రయత్నిద్దాము అని అనుకోవడం ఎట్లాంటిదో. అలాంటిది సుమా. అంతేకాదు నేను అపహాస్యానికి కూడా లోనవుతాను అన్నాడు ఆయన. మందః కవీశ ప్రార్థి గమిష్యాన్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామన అని. నేను చేసే ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే నేను కవులు పొందవలసినటువంటి యశస్సును పొందుదాము అనే కోరిక నాకున్నది, బాగానే ఉన్నది, కానీ ఇది నాకు లభ్యమవుతుందా? ఎందువల్ల లభ్యం కాదయ్యా, నువ్వు కూడా కవివే కదా? కాదు, ఒక పొట్టివాడు ఉన్నాడు, 7 అడుగుల వాడికి అంత ఎత్తైనటువంటి వాడికి అందదగినటువంటి ద్రాక్ష పళ్ళ గుత్తి ఉన్నది. అది తను తినాలి అనే అభిప్రాయము, దాన్ని స్వీకరించాలి అంటే దాన్ని పట్టుకోవాలి, ఎగరటం ప్రారంభించాడు. ఎంతసేపు ఎగిరినా దాన్ని పట్టుకోలేకపోయినాడు. దీనివల్ల ఏమైంది, చూచే వాళ్ళందరూ నవ్వారు. కనుక నేను కవీశస్సును పొందుదాము అని అనుకోని కూడా ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహు వామన ఇవ అపహాస్యతంగమిష్యామి. చేతులెత్తి ఆ ఫలాన్ని అందుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పొట్టివాని వలె నేను కూడా అపహాస్యతని పొందుతాను సమా అని ఆనాటి కాళిదాస్ అన్నారు. ఇక్కడ మాధవ విద్యారణ్యులు కూడా అలానే అంటూ వచ్చారు. యద్వద్ఘటానాం పటలో విశాలః విలోక్యతే అల్పే కిల దర్పణేపి తద్వన్ మదీయే లఘు సంగ్రహేస్మిన్ ఉద్వీక్ష్యతాం శంకర వాక్యసారః. ఇందాక చెప్పిన దృష్టాంతమే. ఎలా అయితే దర్పణంలో అతి విస్తారమైనటువంటి ప్రపంచం అంతా భాషిస్తుందో విస్పష్టంగా, అలానే నేను సంక్షేమ శంకర విజయాన్ని రచిస్తూ 1870 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని రచిస్తూ కూడా చాలా విస్పష్టంగానే శంకర చరిత్రని కూడా నేను చెప్పగలను. అయితే ఇత పూర్వమే బృహత్ శంకర విజయం ఉంది. ఇంకా చాలామంది కూడా స్వామిని గురించి స్తుతించారు కదా, మళ్ళీ మీరు దేనికి ప్రయత్నం చేస్తున్నారు అంటే గ్రంథాంతరంలో విషయం ఒకదాన్ని చెప్పి ఇక్కడికి వస్తాను. మురారి విశ్వడు రామాయణాన్ని రచించాడు అనర్ఘరాఘవం అనే నాటకంలో. దాంట్లో మొదట్లో అంటాడు, మరి చాలామంది రామాయణం వాల్మీకి ప్రభుత్వులందరూ రచించిన దాన్నే నువ్వు కూడా రచించడానికి ప్రయత్నిస్తున్నావు ఎందుకయ్యా అంటే, మరి అన్ని సంలక్షణాలు కలిగినటువంటి మరో నాయకుడు నాకు కనిపించలేదయ్యా, అందువల్లనే నేను రచిస్తున్నాను అని చెప్తాడు. అట్లానే స్తుతోపి సంజ్ఞక కవిభి పురాణై కృత్యాపిన స్తుష్యతు భాష్యకార. అనేక మంది చేత ఇతపూర్వము స్తుతింపబడినప్పటికన్నీ భగవత్పాదుల వారు నా ఈ ఒక్క రచన వల్ల కూడా సంతోషాన్ని చెందుతారు తప్పకుండా. ఎట్లా మరి, ఉద్గ్రంథాలు అనేక ఉన్నాయి కదా విస్తారమైనటువంటివి, వాటితో దృష్టిని పొందిన భగవత్పాదుల వారు మీ యొక్క సంగ్రహ శంకర విజయాన్ని చూచి ఎట్లా సంతోషిస్తారు? ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. క్షీరాబ్ధివాసీ సరసీ రుహాక్ష క్షీరం పునః కించకమేన గోష్ఠి. మహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తూ ఉంటాడు. ఆయనే కృష్ణ భగవానుడిగా అవతరించాడు. వాళ్ళ ఉభయలకి భేదమేం లేదు. క్షీరాబ్ధివాసిగా ఉన్నాడు కనుక ఈ గోపికి ఇచ్చేటువంటి పాలు ఆయన దాక్కుండా ఉంటున్నాడా, దీన్ని కూడా స్వీకరిస్తాడు. భక్తితో ఎవరు ఏది ఇచ్చినా స్వీకరిస్తారు. అలానే నేను భక్తితో భగవత్పాదుల వారిని గురించి రాసేటువంటి గ్రంథాన్ని తప్పకుండా వారు స్వీకరించి నన్ను ఆశీర్వదిస్తారు అని విద్యారణ్య మునీంద్రులు అనుకుంటూ వచ్చారు. శంకర సద్గురోర్ గుణగణా దిగ్యాల కూలంకషా కలోన్మీల తమాలతీ పరిమళావష్టంబ ముష్టిందయా క్వాహం హంత తథాపి సద్గురు కృపా పీయూష పారంపరి మగ్నోన్మగ్న కటాక్ష వీక్షణ బలాత్ అస్తి ప్రశస్తార్హత. ఎక్కడ భగవత్పాదుల వారి యొక్క గుణగణములు ఎంత గొప్పవేవి, అన్ని దిక్కులను దాటి కూడా పోయేటువంటివి. అంతేకాదు ఆ గుణములు అన్నీ సద్గుణములే. ఎక్కడైనా ఒకటి అరా దుర్గుణములు కూడా సామాన్యంగా మానవుల్లో ఉంటాయి. మరి పరమాత్మ కదా, ఎన్నో దుర్గుణాలు ఎక్కడి నుంచి కనిపిస్తాయి? ఆ గుణములు చాలా గొప్పవి అని చెప్పడంలో ఎంతో పరిమళంతో కూడుకుని ఉన్నవి అని చెప్పారు. ఇక్కడ అట్లాంటి గుణములను వర్ణించడానికి ఎక్కువాహం హంత నేనెంతటి వాణ్ణి, తథాపి అయినప్పటికీ సద్గురు కృపా పీయూష పారంపరి మగ్నోన్మగ్న కటాక్ష వీక్షణ బలాత్. ఆ భగవత్పాదుల వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అనేటువంటి ఒక నదిలో మునుగుతూ లేస్తూ ఉన్నటువంటి నాకు భగవత్ చరిత్రను రాసేటువంటి యోగ్యత తప్పకుండా ఉన్నది సుమా అని మళ్ళీ తనకి తనే ధైర్యం చెప్పుకొని, నేను ఈ రచన చేసేటప్పుడు కౌలకందరికీ వచ్చేటువంటి కొన్ని లోపాలను అలా కూడా వస్తాయేమో, ఎదటివాడికి అర్థం కాకుండా ఉండేటట్లుగా ఏకాక్షర నిఘంటువుల్లో ఉండేటువంటి పదములను వాడి క్లిష్టమైనటువంటి పరిస్థితిని నా వాక్కు పలకకుండా ఉండుగా కానీ తనని తానే అనుకున్నాడు. ఉపక్రమ్యస్తోతుం కతిచన గుణాన్ శంకర గురోః ప్రభగ్నాః
శ్లోకార్థే. కొంతమంది స్తుతించడం ప్రారంభించారు, ఆ స్తుతించలేక మధ్యలోనే అయిపోయినారు వాళ్ళు. కతిచన తతర్థార్థ రచనే, కొంతమంది ఒక్క శ్లోకాన్ని కొంతమంది అర శ్లోకాన్ని కూడా రచించి మానుకున్న వాళ్ళు ఉన్నారు. అహం తుష్టూషుస్థాన కలయే శీతకరణం కరాభ్యాం మాహర్తుం వ్యవసితమతే సాహసికతం. నేను ఎంత సాహసం చేస్తున్నాను, చంద్రుని యొక్క కిరణాలు మన మీద ప్రసారం అయితే బాగానే ఉంటుంది, కానీ ఆ చంద్రుని చేత్తో పట్టుకుందామని అనుకోవడం ఎంత సాహసం అవుతుంది. నేను కూడా అట్లాంటి సాహసమే చేస్తున్నాను అని ప్రాచీన కవులందరూ వాల్మీకి మహర్షితో సహా వ్యాసమునీంద్రుడు అందరూ కూడా ఏదైనా గ్రంథ రచన చేసేటప్పుడు ఏ ఏ స్కంధములలో ఏ ఏ కాండలలో ఏ ఏ విషయములు వస్తవి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా చెప్పటం ఉన్నది. అలానే రాబోయేటువంటి 16 సర్గల్లో ఏ ఏ విషయాలు వస్తాయి అనే దాన్ని కూడా ఇక్కడ క్లుప్తంగా చెప్పుకొచ్చారు. సైషా కలిమసత్క్షేత్రీ సకృచ్ఛుత్వాపి కామద నానా ప్రశ్నోత్తరై రమ్య విధామారభ్యతే బుధే. దీన్ని విన్నంత మాత్రాన భగవత్పాదుల వారి యొక్క చరిత్రని వింటేనే మన యొక్క పాపములు కొన్ని క్షమిస్తవి. అలాంటి దానిని ప్రశ్నోత్తర రూపంగా కూడా అక్కడక్కడా కూడా ఈ కావ్యము అనేది మనకి కనిపిస్తుంది, ఆరంభింపబడుతున్నది అని. అయితే ఈ మాధవీ శంకర విజయం అనేది మహత్తరమైనటువంటి కావ్యం. నాన్నగారు ఈ గ్రంథం మీద ఒక 100 పేజీల పీఠిక రాశారు. దానిని ఈ సంవత్సరంలోనే గత మాసంలో పునర్ముద్రణ చేసి జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి కరకమలముల ద్వారా ఆవిష్కరింపజేయటం కూడా జరిగింది. అదే గుప్తగారు పట్టుకున్నటువంటి ఆ పుస్తకం. దానిలో కావ్య లక్షణాలు ఎన్ని ఉన్నవి, ఎన్ని రసాలున్నవి, అన్ని రసాలు శంకర విజయంలో ఉన్నవి, కావ్య లక్షణాలన్నీ శంకర విజయంలో ఉన్నవి అని దాని విషయంలో ఎంతో విశేషంగా ప్రదర్శించారు. కనుక మహత్తరమైనటువంటి కావ్యం ఈ శంకర విజయం, సందేహం లేనటువంటిది. ఇక చరిత్రలోకి బయలుదేరుతున్నాం. అంటే ప్రధానమైనటువంటి చరిత్ర చెప్పుకునేటప్పుడు ఉపోద్ఘాతం కొంత తప్పదు, కనుక ఇంతవరకు ఉపోద్ఘాత రూపమైనటువంటి సంగతిని చెప్పడం జరిగింది. ఏకదా దేవతారూప్యాచలస్థముపస్థిరే దేవదేవం తుషారాంశమివ పూర్వాచలస్థితం. దేవతలందరూ కలిసి కైలాసానికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళి కైలాసంలో పరమశివుణ్ణి దర్శించుకున్నారు. ఎలా ఉన్నట్ట ఆయన అంటే, ఉదయగిరిలో చంద్రుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు అందరికీ ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాడో, ఆ స్వామిని దర్శించేటప్పటికి వీళ్ళందరికీ ఎంత ఆహ్లాదం కలిగింది. ఎప్పుడైతే ఆ ప్రసన్న దృష్టి కనిపించిందో వీళ్ళు మన పని అయింది అని సంతోషపడ్డారు. బాగానే ఉంది, బ్రహ్మారి దేవతలందరూ కలిసి ఎందుకని అక్కడికి వెళ్ళినట్లు. ఏమిటి వీళ్ళ కోరిక అంటే, వరుసగా వస్తూ ఉన్నాయి శ్లోకాలలో, కేవలము ఈ చరిత్రని నా మాటలతో చెప్తే మీకు ఇంకా హాయిగా ఉంటుంది, కానీ విద్యారణ్య మునీంద్రుల యొక్క శ్లోకాల్లో ఉండేటువంటి ఆ రసరమ్యతని కూడా మనం ఆస్వాదించడం కూడా అవసరం కనుక కొన్ని శ్లోకాలైనా నేను పఠిస్తాను అన్యథా అనుకోవకండి. విజ్ఞాతమేద భగవన్ విద్యతే యద్ధితాయన వంచయన్ను సుగతాన్ బుద్ధ వపుర్ధారీ జనార్దన. అప్పటి పరిస్థితి ఏమిటి అంటే, బౌద్ధ మతం మంచి ప్రాచుర్యంలో ఉన్నది, వైదిక మత నిష్కాసన జరిగింది, ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు లేరు. అంత మాత్రమే కాదు, నసంధ్యాదీని కర్మాణి న్యాసం వాపి కదాచన, సంధ్యాందనం చేసేవాడు లేడు, సన్యాసం పుచ్చుకునేవాడు లేడు. శృతి వేదము అనే మాట ఎక్కడైనా వినిపిస్తే చెవులు మూసుకుండే రోజుట. ఇప్పుడు అంత భయంకరంగా లేదు పరిస్థితి. ఆ సమయంలో దేవతలు గొప్పవాళ్లే మనకంటా కావచ్చు, కానీ దేవతలకి ప్రధానమైనటువంటి హవిస్సులు వాళ్ళకి చెందంది, వాళ్ళకి తృప్తి ఉండదు.
హవిస్సులు చెందాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. అగ్నౌ ప్రాస్తాహురిస్సంయకు ఆదిత్యం ఉపతిష్టతే, ఆదిత్యా జాయితే వృష్టి, వృష్టిరన్నం తద ప్రజా అని మనువు గారు చెప్పారు. అనేక చోట్లలో ఈ విషయాలు వచ్చినాయి. అగ్నిహోత్రంలో ఆహుతి వేసినప్పుడు ఇది సూర్యభగవానుడి ద్వారా ఆయా దేవతలకి చెంది, సూర్యభగవానుని యొక్క శక్తి వల్ల ఆ కిరణజాలం ఉన్నటువంటి ఉదకములన్నింటినీ కూడా మేఘరూపంగా ఆకర్షించి, తరువాత తగిన సమయంలో వృష్టి రూపంగా సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది ఆ శక్తి. ఏది ఈ యజ్ఞములో మనం ఇచ్చేటువంటి ఆవిర్భావం వల్ల, దేవతల వల్ల మనకి ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇవి ఏవీ జరగనప్పుడు క్షామాదులు వస్తాయి. అంతేకాక దేవతలకి చాలా బాధ. వాళ్ళకి కథం క్రతుభుజో వయం అంటారు వాళ్ళు. మేము క్రతుభోక్కలం కదా స్వామి, ఎవరు యజ్ఞయాగారి క్రతువులు కూడా చేసేవాళ్ళు లేరు. అయితే ఈ పరిస్థితి ఎలా వచ్చింది? మరి బుద్ధుడు కూడా దశావతారాలలో ఒకడుగా లెక్కింపబడుతూ ఉన్నాడు కదా, ఆయన వైదిక మతాన్ని ఎందువల్ల పక్కదోవన పట్టించారు అని అంటే, మనం కాశీఖండ దాకా కొంచెం వెళ్లాల్సి వస్తుంది. స్కాంత మహాపురాణంలో కాశీఖండలో ఈ చరిత్ర వస్తుంది. ఒకప్పుడు చాలా క్షామం ఏర్పడ్డది భూలోకంలో. క్షామం ఏర్పడితే ఆ క్షామాన్ని తట్టుకొని మళ్ళీ సువృష్టిని కలిగించడానికి తగినటువంటి ప్రభువు, సుపరిపాలకుడైనటువంటి ప్రభువు అవసరమైంది. రిపుంజయుడు అని మహారాజు, మహాతపశక్తి సంపన్నుడు అతడు. స్వయంగా బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి వచ్చి, కాశీలో నివాసం ఉంటున్నాడు ఆయన, నీవు చక్రవర్తి పదవిని అలంకరించి సుభిక్షాన్ని చేయవలసింది భారతదేశాన్ని అన్నాడు. స్వామి మీ ఆజ్ఞను నేను శిరస్సా వహిస్తాను, కానీ నాది ఒక కోరిక మీరు తీరిస్తే అన్నాడు. ఏమిటది? త్రిమూర్తులు మీరు మాకందరికీ పూజ్యులు, కానీ మీ మీ స్థానాలలో మీరు ఉండాలి. భారతదేశానికి నేను చక్రవర్తిని అన్నప్పుడు నా పరిపాల్యమానమైనటువంటి దేశంగానే తిరిగి ఉండాలి. ఇక్కడ వారణాసిలో పరమశివుడు అధినాథుడుగా ఉన్నాడు. ఆయన ఉండగా ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం, కనుక నేను సుభిక్షం చెయ్యాలి అని అంటే, మీరు ముందర స్వామిని కైలాసానికి తీసుకొని వెళ్ళండి, నాకు ఈ మొత్తం అప్పచెప్పండి, ప్రజలందరినీ కూడా సంతుష్టుని చేస్తానన్నారు. ఈయనకి ధైర్యం చాలే. విశ్వేశ్వరస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది పరిస్థితి అని అంటే, అట్లానే నాయన ప్రజాక్షేమాన్ని అనుసరించి నేను కొంతకాలం కైలాసంలోనే ఉంటాను, ఏం పర్వాలేదులేమ్మని పార్వతీ సహితంగా ఆయన కైలాసానికి వెళ్ళిపోయినారు. ఇది పుక్కిటి పురాణం కాదండి, స్కాంద మహాపురాణం కాశీఖండలో చరిత్ర రిపుంజయోపాఖ్యానం. ఆ రిపుంజయుడు రాజ్యం చేయడం ప్రారంభించాడు. మహాశక్తి సంపన్నుడు, అతడి యొక్క ఆజ్ఞానుసారంగా ఎక్కడ దుర్మార్గాలు జరగలేదు, అందరూ కూడా ధర్మానువర్తులైనారు, యజ్ఞయాగాది క్రతువులు జరిగినాయి. ఇక చక్కగా సువృష్టి కురిసింది దానంతర. ఇక కాశీ విశ్వేశ్వరుడికి కాశీతో విరహం తప్పలే, కొంతకాలం భరించాడు. కానీ ఆయనకి పార్వతీదేవికి ఇద్దరికీ కూడా అవిముక్త క్షేత్రం అది, ఎప్పుడూ వాళ్ళు విడిచిపెట్టనటువంటి క్షేత్రం మహాక్షేత్రం, దాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందే అనే బాధలో ఉన్నారు వాళ్ళు. ఆ బాధలో ఉండి మహావిష్ణువు వచ్చినప్పుడు ఆయనతో ఈ సంగతి చెప్పారు. సరే దీనికి నేను ఉపాయం చేస్తా అన్నారు స్వామివారు. అక్కడి నుంచి ముందర అగ్నియాది దేవతలకి కొన్ని సలహాలు చెప్పారు మహావిష్ణువు. ఆ సలహాలను అనుసరించి ఆ కాశీనగరం మొత్తంలో ఒకరోజు అగ్నిహోత్రం లేకుండా పోయింది. అంటే అగ్నిహోత్రం చేసుకునేటువంటి ఉపాసనాగ్ని వగైరాల్లో కూడా ఆ ధూమం వెలగల అగ్నిహోత్రం లేదు, జఠరాగ్ని లేదు, ఆకలి కాదే వాళ్ళకి, ఏమీ ఆహారం తీసుకోలేరు. ఈ పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలందరూ వచ్చి ఒక్కసారి గగ్గోలు పెట్టారు. తెల్లవారేటప్పటికి ఒకే రోజున ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందువల్ల వచ్చింది అని ఆయన యోగ దృష్టితో గమనించి, ఓహో అగ్నిహోత్రుడు ఉపసంహరించుకున్నాడా, ఏం అగ్నిహోత్రుడు ఉపసంహరించుకుంటే నేను ఆ పనిని చేయలేనా అని అనుకోని, తన యొక్క తపశ్శక్తి చేత అందరిలోనూ అగ్నిహోత్రుడిని ప్రవేశపెట్టాడు. అన్ని చోట్లలో అగ్నిహోత్రాల్ని వెలిగించాడు. దానితో అగ్నిహోత్రుడు పరాభూతుడైపోయినాడు. అలానే మరునాడు వాయుదేవుడు ప్రాణన శక్తిని, అతడు ఆంజనేయ స్వామికి దెబ్బతగిలినప్పుడు వాయుదేవుడు ఎట్లా అయితే స్తంభించాడో అలానే స్తంభింపజేశాడు. కానీ దాన్ని కూడా ఆయన ప్రతిఘటించాడు. ప్రతిఘటించి తనే వాయు రూపాన్ని ధరించాడు అందరికి. ఇది దేవతలకందరికీ విస్మయకరంగా ఉంది, ఇతడి యొక్క శక్తి సామర్థ్యాలు అతీతంగా ఉన్నాయి అని అనుకున్నారు. కానీ ఇట్లా ఈ శక్తిని ఖర్చు పెట్టేటప్పటికి ఈయనకుండేటువంటి తపశ్శక్తి చాలా భాగం క్షీణించింది, విశ్వామిత్రునికి క్షీణించినట్లు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇక విష్ణుదేవుడు రంగంలోకి దిగాడు. ఇతడి తపశ్శక్తి క్షీణించడమే కాక ప్రజల్లో ధర్మాసక్తి ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. ప్రజల్లో ధర్మాసక్తి తగ్గటానికి అనేక రకాలైనటువంటి ఆధివ్యాధులు, గణపతిని, చండీశ్వరుణ్ణి వీళ్ళందరి సహాయం తీసుకొని ఆధివ్యాధుల్ని ప్రబలింపజేసి వీటికి మందులు ఈ బౌద్ధుల ద్వారా ఇప్పిస్తూ, ఈ వైదిక మతంలో మీరున్నందువల్ల మీకేం ప్రయోజనం లేదు, ఆ బుద్ధుడు అహింసావాది, అతడి యొక్క మతమే స్వీకరించండి అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ రకంగా ప్రజల్లో అధార్మికమైనటువంటి ప్రవృత్తి కలిగింది. చిట్టచివరికి రిపుంజయుడి యొక్క కుమారుడికి అనారోగ్యం కలిగితే దాన్ని కూడా తను పరిరక్షించుకోలేకపోయినాడు. అప్పుడు ఈ బుద్ధదేవుణ్ణి ఆహ్వానించి ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఇతడు ఆ కుమారుణ్ణి రక్షించుకోగలిగాడు. చివరికి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. కానీ జరిగింది ఏమిటి అంటే, గాంధీ గారు సత్యాగ్రహం చేస్తే ఆనాడు స్వరాజ్యం వచ్చింది మనందరికీ. కానీ ఆ సత్యాగ్రహం అనేది అనేక రకాలుగా ఈనాడు కొంత దురుపయోగాన్ని పొందుతున్నదేమో అని అనిపిస్తుంది. అలా జరిగింది. అప్పుడు ఒక రకమైనటువంటి నిమిత్తంతో బుద్ధుడు ఈ ఉపదేశం చేశాడు. మరి దానివల్ల మమ్మల్ని రక్షించడానికే ఆనాడు కూడా ఆయన అట్లా చేశాడు. కానీ ఈనాడు బౌద్ధ మతానుసారులైనటువంటి ప్రజలందరూ కూడా చాలా స్వేచ్ఛాచారులై వైదిక మార్గంలో లేకుండా పోతూ ఉన్నారు స్వామి. అంతేకాదు ఎంత ఘోరంగా ఉందంటే అప్పుడు పరిస్థితి, అనన్యైనైవ భావేన గచ్చంత్యుత్తమ పురుషం శృతి సాధ్యై మదక్షీభై కాబాషాక్యే ఎన్న దూషిత. వేదములకు అనేక రకాలైనటువంటి అపార్థాలని కల్పిస్తూ శక్తుపాసకులోని కొంతమంది, గాణాపత్యులమని కొంతమంది, వైష్ణవులమని కొంతమంది, శైవులమని కొంతమంది, రకరకాలైనటువంటి వేద విరుద్ధమైనటువంటి మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు. సజ్జకృత్త ద్విజ శిర పంకజార్చిత భైరవై. ఇక భైరవులు కొంతమంది కాపాలిక మతం, వాళ్ళు బ్రాహ్మణ శిరస్సుల్ని ఖండించి ఆ శిరస్సుల్లో మద్యాన్ని ఆ భైరవుడికి నివేదించి నాట్యం చేస్తూ ఉన్నారు మత్తులై. అన్యేపి బహవో మార్గా సంతి భూమౌ సకంటకా జనైర్యేషు పరం దత్తా దురంతం దుఃఖమాప్యతి. ఇది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ అపమార్గాలన్నీ, కానీ వీళ్ళకి శ్రేయస్సుని ప్రేయస్సుని కలిగించలేవు. ఇలా ఉండగా మాకు హవిస్సులు లేకుండా పోయినాయి. తద్భవాల్లోకరక్షార్థం ఉత్పాద్య నిఖిలాన్ ఖలాన్ను వర్త్మస్థాపయతు శ్రోతం జగద్యేన సుఖం వ్రజేత్. కనుక స్వామి, నీవు అవతరించి ఈ జగత్తులో ఉండేటువంటి మానవులందరినీ కూడా మంచి మార్గంలో పెట్టవలసింది అని వీళ్ళందరూ కూడా ప్రార్థించారు. ఇప్పుడు రావణ కుంభకర్ణాదులు, శిశుపాల దంతవక్త్రులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇత్యాది రాక్షసులు, చండముండాసురులు ఇత్యాదులు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి తగినట్టి అవతారాలు, మహావిష్ణువు ధరించాడు, అమ్మవారు ధరించింది, రకరకాలైనటువంటి అవతారాలు ధరించారు. దుష్టశిక్షణ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాన్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ప్రతిజ్ఞ చేసే ఉన్నాడు భగవానుడు. చేశారు. కొంతమందిని ఖండించినందువల్ల, కంసాదుల్ని ఖండించినందువల్ల ఆ ఉపద్రవం పోయింది. ఇప్పుడు అలాంటిది కాదు వచ్చినటువంటి ఉపద్రవం. భారతీయులు అందరి మనస్సుల్లోనూ కష్మలం ఏర్పడ్డది, అంధకారం ఏర్పడ్డది. దీన్ని పోగొట్టుకోవాలి అంటే తత్వోపదేశం జరగాలి, వీళ్లకు ఉన్నటువంటి మూఢ దృష్టిని తొలగించాలి. ఇది ఒకళ్ళని ఎవరినో సంహరిస్తే జరిగేటువంటి పని కాదు. కనుక నీవే అవతరించవలసినది, జ్ఞానప్రదాతవు నీవే కనుక అని. ఇత్యుక్తోపరతాన్ దేవాన్ ఉవాచ గిరిజా ప్రియ మనోరథం పూరయిష్యే మానుష్యమవలంబ్యవః. నాయన మీరేమీ అదద్దపడక్కర్లేదు, మీ మనోరథాన్ని తీరుస్తాను, నేను మనుష్య జన్మని ధరిస్తాను, దుష్టాచార వినాశాయ ధర్మ సంస్థాపనాయ చ భాష్యం కురువన్ను బ్రహ్మసూత్ర తాత్పర్యార్థ వినిర్ణయం. అంతేకాక దర్శనాలు మహర్షులు, జైమిని మహర్షి, పతంజలి మహర్షి, కపిల మహర్షి, కణాద మహర్షి, గౌతమ మహర్షి, వీళ్ళందరూ కూడా ఐదు దర్శనాలని రచించారు. అలానే మోక్ష సిద్ధికి అవసరమైనటువంటి ఉపనిషత్తులను అన్నిట్లని కూడా విచారిస్తూ ఉన్నటువంటి బ్రహ్మసూత్రాలు వ్యాసమునీంద్రుడు రచించారు. వాటిని సక్రమంగా కనుక అధ్యయనం చేసినట్లయితే అసలు ఈ దుస్థితి కలిగేది కాదు. వాటికి రకరకాలైనటువంటి కువ్యాఖ్యానాలన్నీ ఏర్పడ్డాయి. వాటి వల్ల అసలు వ్యాస హృదయం ఏమిటో ఎవరికీ తెలియకుండా పోయింది. కనుక దీనికంటా ముఖ్యమైనటువంటి పనిని నేను ఒకటి భవిష్యత్తులో చేయబోతూ ఉన్నాను. వ్యాస సూత్రాలకి చక్కటి వ్యాఖ్యానాన్ని వ్రాయబోతూ ఉన్నాను. అక్కడికి వచ్చి మోహన ప్రకృతిద్వైత ధ్వాంత మధ్యాహ్న భానుభి చతుర్భిస్ సహిత శిష్యై చతురైరి హరివద్భుజై. మహా అంధకారం, ఆ అంధకారాన్ని పోగొట్టడానికి ఎవరు కావాలి? సూర్యభగవానుడు కావాలి. ఒకడు కాదుట, నలుగురు. నలుగురు సూర్యులు నా శిష్యులు తయారవుతారు, వాళ్లతో కూడుకొని నేను అవతరిస్తాను సుమా అని భగవానుడు వీళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చారు. తరువాత తను అవతరించే ముందరగానే కుమారస్వామిని చూచి, నీవు ముందరగా భక్తపాదుడు అనేటువంటి సుబ్రహ్మణ్య నామధేయంతో భక్తపాదుడు అనేటువంటి పేరుతో నువ్వు అవతరించవలసింది, అవతరించి బౌద్ధాది మతాల్ని ఖండించి ముందర శ్రౌతం స్మార్త మార్గములను ప్రజలకి అలవాటు చేయవలసింది అని అనుశాసించారు. ఆ విధముగా భక్తపాదుల వారుగా సుబ్రహ్మణ్య నామధేయముతో కుమారుల భట్టు అవతరించారు. అంతేకాక జ్ఞానకాండను నేను ఉద్ధరిస్తాను, మరి యోగమును సాంఖ్యమును ఉద్ధరించడానికి మునిభూత్వా ముదోపాస్తి యోగకాండ కృతౌ స్థితౌ అగ్రిమం జ్ఞానకాండంతో ఉద్ధరిష్యామి దేవతా అవతీర్య అంశతో భూము సంకర్షణ పతంజలి. పతంజలి మహర్షి, సంకర్షణుడు వీళ్ళిద్దరూ కూడా అవతరించి ఉపాసనాకాండను ఉద్ధరిస్తూ ఉన్నారు. కర్మకాండను నీవు ఉద్ధరించవలసింది, జ్ఞానకాండను నేను ఉద్ధరిస్తాను అని. విశిష్టం కర్మకాండంత్వం ఉద్ధర బ్రహ్మణ కృతే. బ్రహ్మణ అంటే వేదముల కొరకు అని ఇక్కడ అర్థం. వేదోద్ధరణ కొరకు నీవు సుబ్రహ్మణ్య అనేటువంటి నామధేయముతో నీవు అవతరించవలసినది. బ్రహ్మాపితే సహాయార్థం మండనో నామ భూసురః భవిష్యతి మహేంద్రోపి సుధన్వా నామ భూమిపః. నీవు సుబ్రహ్మణ్యుడుగా అవతరించినటువంటి సమయంలో చతుర్ముఖ బ్రహ్మ కూడా తన అంశతో మండనమిశ్రుడు అనేటువంటి పేరుతో నీకు శిష్యుడిగా వస్తారు. అలానే ఇంద్రుడు సుధన్వుడు అనేటువంటి ఒక రాజర్షిగా అవతరిస్తాడు, అతడు కూడా నీకు సహాయం చేస్తాడు అని పరమశివుడు దేవతలకందరికీ కూడా ఆప్యాయనాన్ని కలిగించారు. వీళ్ళందరూ సంతోషంతో వచ్చేశారు. అక్కడి నుంచి భట్టపాదో అభిధాయస్య భూషాది సుదృశాం అభూత్తు. వేదతాత్పర్యాల్ని నిర్ణయించడానికి వేదములలో ఉండేటువంటి పూర్వభాగానికి మొత్తానికి కూడా ఎక్కడెక్కడైతే సందిగ్ధాంశములు ఉన్నవో ఆ సందిగ్ధాంశములను అన్నిటినీ కూడా విచారించడానికి జైమిని మహర్షి 2700 సూత్రములతో పూర్వమీమాంస దర్శనాన్ని రచించారు. ఈ షడ్దర్శనాలలో అంత విస్తారమైనటువంటి దర్శనం మరొకటి లేదు. ఉత్తరమీమాంసా దర్శనం వ్యాసమునీంద్రుడు 555 సూత్రములతో రచిస్తే, పూర్వమీమాంస జైమిని మహర్షి 2700 సూత్రములతో రచించి ఉన్నారు. చాలా విస్తారమైనటువంటిది. దానికి శాబ్రభాష్యం ఉన్నప్పటికీ ఈ భట్టపాదుల వారు రచించినటువంటి తంత్రవార్తికము శ్లోకవార్తికము ఇవే ప్రధానమైనటువంటి వ్యాఖ్యలుగా ఈనాటికి మీమాంసకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. స్ఫుటయన్ను వేద తాత్పర్యమభా జైమిని సూత్రితం సహస్రాంశ రుమా రివ అనూరు వ్యంజితం భాషయన్ని జగతు. ఇక్కడ చక్కటి ఉపమానం ఒకటి. సూర్యోదయం కాలా ఇంకా, కానీ చీకట్లన్నీ తొలగిపోయినాయి. అట్లానే సాక్షాత్ పరమశివులు శంకరులుగా అవతరించలా అయినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి చీకట్లన్నింటినీ తొలగించడానికి సూర్య సారథి అయినటువంటి అనూరుడు వచ్చినప్పుడు ఆయన యొక్క తేజస్సు వల్లనే ఎట్లా అయితే చీకట్లన్నీ తొలగిపోతాయో, అట్లానే ఈ కుమారుడైనటువంటి కుమారుల భట్టు యొక్క ఆగమనం వల్లనే చాలా వరకు చీకట్లు తొలగిపోయినాయి. ఆ చరిత్రని ఇక్కడ చెప్పడం ప్రారంభించారు. ఈ సుధన్వ మహారాజు ఇంద్రుని యొక్క వంశతోనే జనించినప్పటికీ అక్కడ ఉండేటువంటి పండితులందరూ కూడా బౌద్ధ పండితులు, వాళ్ళని అనుసరించి ఆయన రాజ్యం చేస్తూ ఉన్నారు ప్రజా వ్యతిరేకం రాకుండా. కానీ ఈయన యొక్క ఆగమనాన్ని ప్రతీక్షిస్తూ ఉన్నారు. ఇంతలో ఈయన ప్రవేశించారు సభాభవనానికి. ఆయన్ని ప్రత్యుత్థానం చేసి రమ్మని ఆహ్వానించారు. ఆయన వచ్చి కూర్చున్నారు. పక్కనే ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద ఒక కూకిల కూస్తూ ఉన్నది. కూస్తూ ఉంటే దాన్ని గురించి వాళ్ళందరికీ తగిలి వచ్చేటట్లు, నువ్వు బాగానే ఉంది, మంచి చక్కగా కూస్తూ ఉన్నావు, కానీ నీకు కాకుల యొక్క సహవాసం లేకుండా కనుక ఉన్నట్లయితే నువ్వు చాలా పరిశుద్ధురాలుగా కనిపించేదానివి అని ఈ సుధనుణ్ణి గూర్చి అన్నారు. అది వాళ్ళకు అర్థమైంది. మలినైశ్చేన్న సంగస్తే నీచై కాకకుక్కులైపిక శృతి దూషక నిర్హ్రాదై శ్లాఘనీయ స్తరాభవే. మలినములైనటువంటి కాకులతో నీకు కనుక సంగము లేకుండా ఉన్నట్లయితే నీ వాళ్ళ గొంతులు ఎట్లా ఉంటాయి, కర్ణ కఠోరంగా ఉంటాయి, అంటే చెవిని బాగా బాధ పెడతాయి, శృతి దోషకములుగా ఉంటాయి. అప్పుడు వాళ్ళ గొంతులు లేనటువంటి నీ గొంతు వింటే అందంగా ఉండేది అని. దీంట్లో శ్లేష ఏమిటి అంటే, శృతి దోషక నిర్హ్రాదై, శృతులను దీక్షిస్తూ ఉన్నటువంటి ఈ బౌద్ధ పండితుల యొక్క మాటలు నీవు వినకుండా ఉన్నట్లయితే నీ యొక్క వాక్యములు చాలా అందంగానే ఉండేవి సుమా అని ఈయన అనేటప్పటికీ వాళ్ళకి షడభిజ్ఞా నిశమ్యేమాం వాచం తాత్పర్యగర్భిత. షడభిజ్ఞ అర్ధైవల దైవాదే వినాయక అని అవరంలో చెప్తారు. షడభిజ్ఞ అంటే బౌద్ధులు అనే అర్థం. వాళ్ళు ఈ తాత్పర్యగర్భితమైనటువంటి ఈయన కుమార్ల భట్ట యొక్క మాటలు విని తోకతొక్కిన పాము వలె బుసకుట్టారట. నితరాం చరణ స్పృష్ట భుజంగా ఇవ చుకృతు. అక్కడి నుంచి పరస్పరం శాస్త్రార్థాలు జరిగినాయి. తర్వాత మరొక సమయంలో మనం చెప్పుకుందాం, లేకపోతే ఇప్పుడైనా చెప్పుకోవచ్చు. ఈ కుమారుల భట్టు బౌద్ధ మతాన్ని ఖండించాలి అనేటువంటి దృష్టితోనే అవతరించారు. అయితే బౌద్ధ మత రహస్యములను తెలుసుకోవడానికి ఈయన కూడా వాళ్ళలో చేరాడు. చేరి ఆ శాస్త్రాన్ని మొత్తాన్ని అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం చేసే సమయంలో వేదములను గూర్చి నిందావాక్యాలు పలుకుతూ ఉంటే ఈయన కళ్ళల్లోంచి నీళ్లు వచ్చినాయట. దీన్ని చూసి గుర్తుపట్టారు వాళ్ళు. గుర్తుపట్టి అమాంతం ఈయన్ని తీసుకొచ్చి కింద మారేశారు. కానీ ఒక కన్ను పోయింది ఆయనకి. అయినప్పటికీ శృతి చేత రక్షింపబడేటువంటి వాడికి ఇంకా ఇతర బాధలే ఉండవు కదా. కనుక వాళ్ళ యొక్క గ్రంథముల ద్వారానే వాళ్ళ యొక్క మతములను సంపూర్ణంగా ఖండించేట. ఆయన సతత్గ్రంథేంధనైశ్చీర్ణై క్రోధజ్వాలాం అవర్ధయతు. బౌద్ధులకు కలిగినటువంటి క్రోధమును వాళ్ళ యొక్క గ్రంథములే ఇంధనముగా చేసి, ఇంధనం నిప్పు బాగా వెలగాలి అంటే కొన్ని కట్టెలు తెచ్చిపడేయాలి. ఆ కట్టెలు ఎక్కడో వేదంలోవి శాస్త్రాల్లోవి తీసుకురాలే. బౌద్ధ గ్రంథాల్లోని వాళ్ళ వాక్యముల ద్వారానే వాళ్ళని సంపూర్ణంగా ఖండించేట. సర్వజ్ఞ పదం విజ్ఞ అసహమాన ఇవ ద్విషాం చకార చిత్ర విన్యస్తాన ఏతాన్మౌన విభూషితాన్ను. సర్వజ్ఞ సుగతో బుద్ధో ధర్మరాజస్తథాగత అని బుద్ధుని యొక్క పేర్లలో సర్వజ్ఞ పదము ఒకటి ఉన్నది. ఆ సర్వజ్ఞ పదము దానిని సహించని వాని వల్లే ఏం చేశాట, వాళ్ళనందరినీ కూడా కూర్చొని ఉన్నారు, సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చుట్టూరుతా ఉన్నటువంటి చిత్రపటాలలో చిత్రాలు కనిపిస్తాయి, కానీ అవేవి కరచరణ అవయవాల్ని కదిలించలేవు. అలా ఈ ప్రతిపక్షులైనటువంటి బౌద్ధ పండితులందరూ కూడా మౌనాన్ని వహించే స్థితికి తీసుకొచ్చారు ఈ కుమారుల భట్టు సుబ్రహ్మణ్యులు. సరే, వాళ్ళు పరాజితులు అయినటువంటి విషయం సుస్పష్టమైంది. అయినప్పటికీ రాజుగారు ఈయన యొక్క ప్రభావం సంపూర్ణంగా తెలిసినవాడు కనుక సుధన్ముడు ఒక మాట అన్నట్ట, బభాషేధ ధరాదీశ విద్యాయత్తౌ జయాజయౌ యః పతిత్వా గిరే శృంగాత్ అవ్యయస్తన్మతం ధ్రువం. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు ప్రతిభ బయటపడుతుంది, ఒక్కొక్కప్పుడు ప్రతిభ బయటపడదు. జయాపజయములు అనేవి ఆ విద్యా ప్రతిభని మెచ్చుకొని ఉంటవి. అంతమాత్రం చేత ఈ మతమే యథార్థము, ఈ మతం అయథార్థము అని అనటానికి వీలుండదు. కనుక నేను ఒక పరీక్ష పెడుతున్నాను, దాంట్లో ఎవరు జయిస్తే వాళ్ళ మతాన్ని నేను స్వీకరిస్తాను అన్నాడు ఆ చక్రవర్తి. ఏమిటది, ఇదిగో ఎదురుగ్గా కొండ కనిపిస్తున్నది కదా, ఆ కొండ శిఖరానికి ఖచ్చితంగా కిందకి అట్లా ఉన్నది. ఎవరైనా శక్తివంతులు కనుక అయితే, మీ ఇద్దరిలో పరమేశ్వరానుగ్రహం ఎవరికి ఉంటే, వాళ్ళు ఆ కొండ మీద నుంచి కిందకి దూకి కూడా శారీరకమైనటువంటి బాధని పొందకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మతాన్ని నేను స్వీకరిస్తాను అని ఆ మహారాజు ప్రతిజ్ఞ చేశాడు. ఈ బౌద్ధ పండితులు ఎవరూ ఉత్సహించలే. తదాకర్ణ్యముఖాన్ అన్యే పరస్పరమలోకయన్ను ద్విజాగ్రియస్తు స్మరన్ వేదాన్ ఆరురోహ గిరీశిర. శృతిని నమ్ముకోనున్న వాడిని నాకు బాధ ఏమిటి అని అనుకున్నాడు ఈ భట్టపాదల వారు. అక్కడి నుంచి ఆ వేదమాతని తలుచుకుంటూ ఆ కొండ మీదకి ఎక్కాడు. అమాంతం దూకేట. ఆ దూకేటప్పుడు ఆయన ఒక మాట అనుకుంటూ దూకేట, ఇది వేద ప్రమాణం స్యు భూయాత్ కాచిన్నమే క్షతి. వేదములే కనుక ప్రమాణములు అయినట్లయితే నాకు ఏమీ బాధ కలగకుండా ఉండుగాక అని అమాంతం దూకేశాట. ఇది ఘోషయత దస్యాన్యపాతి సుమన సుమహాత్మన. దూకితే తూలపండ ఇవాపతతు, దూది పింజ ఆకాశం నుంచి వదిలితే ఒక్కసారిగా కింద పడదండి, నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వస్తుంది. అలా వచ్చారట ఆ కుమారుల భట్టు. అపి లోక గురు శైలా తూలపిండ ఇవాపరతు శృతిరాత్మశరణ్యాన వ్యసనన్నోచ్చినత్తికిం. వేదమాత తననే దిక్కుగా భావించే వాళ్ళని ఎప్పుడైనా ఆపదల నుండి రక్షించకుండా ఉంటుందే? తప్పకుండా రక్షించి తీరుతుంది. అక్కడికి వీళ్ళందరూ చాలా ఆశ్చర్యాన్ని పొందారు. శ్రుత్వా తదద్భుతం కర్మ ద్విజాదిభ్య సమాజయు ఘనకోశమివాకర్ణ్య నికుంజేభ్య శిఖావళాహ. అయితే వైదిక మార్గం పూర్తిగా ఏమీ తగ్గిపోలే, కొంతమంది ఉన్నారు కానీ వీళ్ళ ప్రాభవానికి తట్టుకోలేక రహస్య జీవనం చేస్తూ ఉన్నారు వైదిక బ్రాహ్మణులు, వైదిక మతాన్ని అనుసరించేటువంటి చాతుర్వర్ణ్య ప్రజలు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ భక్తపాదులు విజయాన్ని సాధించారో వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చేశారట నెమ్మది నెమ్మదిగా. ఎట్లా ఉందంటే, అది ఆకాశంలో మేఘాలు గర్జించేటప్పటికీ నెవళ్ళు ఎక్కడెక్కడ నెవళ్ళు బయటకు వచ్చి నాట్యం చేస్తాయి సంతోషంతో. అట్లా వచ్చారట వాళ్ళందరూ కూడా. దృష్ట్వాతమక్షతం రాజా శ్రద్ధాం శృతిషు సందదే నినింద బహుధాత్మానం కలసంసర్గ దూషితం. వెంటనే రాజుగారు చాలా బాధపడ్డాడు. ఇంతకాలం నేను కూడా అవైదికుడినైనాను, ఈ పండితులు బౌద్ధ పండితులు చెప్పినటువంటి మాటలు నేను అంతగా విశ్వసించాను, ఇది చాలా పొరపాటైంది అని ఈయన ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండగా, వాళ్ళు ఇంత జరిగినప్పటికన్నీ ఊరుకోకుండా, మహారాజా మణిమంత్ర ఔషధుల వల్ల ఇట్లాంటి కనికట్లు కొన్ని సాధించవచ్చు, తావన్మాత్రేనా అదే మీ చేత స్వీకార్యము, ఈ బౌద్ధ మతము అస్వీకార్యము అని మీరు అనుకోవడానికి వీల్లేదు అని మళ్ళీ మొండి వాదనకి దిగారు. దానితో ఆయనకి చాలా కోపం వచ్చింది. అట్లా అయితే నేను ఇక చివరి పరీక్ష ఒకటి పెడతాను, దీంట్లో ఎవరు విజయాన్ని పొందితే వాళ్ళ మతాన్ని స్వీకరిస్తాను, దీంట్లో అపజయాన్ని పొందినటువంటి వాళ్ళు నా రాజ్యంలోనే ఉండకూడదు అని అంత క్రోధంతో ఆయన చెప్పారు. అక్కడి నుంచి ఒక ఘటాన్ని, కుండను, పెద్ద కుండ, కుండకి పైన గుడ్డ కట్టి ఉన్నది, దాన్ని తీసుకొని వచ్చి సభామధ్యంలో పెట్టించారు. ఈ కుండలో ఏమున్నదో వైదిక మార్గానుసారులు బౌద్ధమతానుసారులు ఇద్దరిలో ఎవరైనా సరే చెప్పండి, ఎవరు చెప్పింది కరెక్ట్ అయితే వాళ్ళ మతాన్ని నేను స్వీకరిస్తాను అన్నాడు. ఇద్దరూ కూడా మరునాటికి చెప్తాము అని వాయిదా వేశారు. ఈ బ్రాహ్మణులందరూ కూడా మరునాడు ఉదయం పూట స్నానం చేసి సూర్యోపాసన చేశారు. సూర్యభగవాను యొక్క ఆజ్ఞానుసారము వక్తవ్యాంశం అంటే ఏమి చెప్పవలసి ఉన్నదో దాన్ని నిశ్చయించుకున్నారు. ఈ బౌద్ధ పండితులు మహాజ్యోతిష్కులు, వాళ్ళు ఆ మహారాజు గారు ఆ కుండ తెచ్చినటువంటి సమయాన్ని వేసి దాన్ని పుచ్చుకొని లెక్క కట్టి ఆ సమయంలో ఆ కుండలో ఏమి ఉండాలో వాళ్ళు కూడా నిశ్చయించుకున్నారు. సూర్యభగవానుడు వీళ్ళకేం చెప్పారంటే, మీరు ఏది చెప్తే అది అవుతుంది, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి అన్నారు. వీళ్ళు బౌద్ధ పండితులు వచ్చి యథార్థం చెప్పారు వాళ్ళ యొక్క జ్యోతిష ప్రతిభతో. దీనిలో సర్పం ఉన్నది అని వీళ్ళన్నారు. సర్పశయనుడైనటువంటి మహావిష్ణువు ఉన్నాడు అని వీళ్ళన్నారు. అప్పుడు రాజుగారు చాలా బాధపడ్డాడు, అయ్యో ఇంతమంది బ్రాహ్మణులందరినీ కూడా నా రాజ్యానికి వెళ్ళగొట్టాల్సి వస్తున్నదే, వాళ్ళు చెప్పింది పాపం యథార్థం చెప్పలేకపోయినారు, ఈ బౌద్ధ పండితులే చెప్పగలిగారు అని అనుకుంటూ ఉంటే అశరీరవాణి పలికిందిట, మహారాజా నువ్వేమీ సందేహించక్కర్లేదు ఆ మూత తీయమని. మూత తీసేటప్పటికీ ఆ సర్పం ఎటో మటుమాయమైపోయింది. కృష్ణ భగవానుడు భోగేశ శరీరుడిగా దాంట్లో దర్శనమిచ్చాడు. దానితో వీళ్ళందరినీ కూడా ఎక్కడ వాళ్ళనక్కడ శృతభూసురవాక్యస్య వదనం పృథివీపతే కాసార శోషణం లానసారసశ్రీయమాదే. ఈ బ్రాహ్మణులు ఎప్పుడైతే భోగేశ శరీరుడైనటువంటి మహావిష్ణువు ఉన్నాడు అని చెప్పారో అప్పుడు ఈయన ముఖం ఎట్లా అయిందిట అంటే ఎండాకాలంలో సరస్సు ఎట్లా అయితే ఉంటుందో అట్లా మ్లానం అయిపోయిందిట పాపం. తర్వాత అశరీరవాణి వాక్యం విన్నాడు. శ్రుత్వా శరీరిణీం వాణీం దదర్శ వసుధాధిప మూర్తి మధుర్దుష కుంభే సుధామి వసురాధిప. ఇంద్రుడికి అమృత కలశం దొరికితే ఎంత ఆనందంగా ఉండేదో అంత ఆనందాన్ని పొందేట్ట ఇతడు. నిరస్థాకిల సందేహ పుణ్యస్థేతర దర్శనాత్. అక్కడి నుంచి మీరు ఎవ్వరూ నా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు అని వీళ్ళందరినీ కూడా నహంతి యస్సహంతవ్య అంత తీవ్రంగా ఆజ్ఞాపించాట. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని హననం చేయవలసింది, వాళ్ళని శిక్షించవలసింది అని వీళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించాడు. అక్కడి నుంచి కుమారుల భట్టు యొక్క ప్రభావాన్ని అనుసరించి అందరూ కూడా వైదిక మతానుచే కుమారిల మృగేంద్రిణ హతేషు జనహస్తిషు నిష్ప్రత్యూహమవర్ధంత శృతిశాఖ అసమంతర. శృతులన్నీ కూడా చాలా విస్తరించినవి. ఏనుగలు పాడు చేస్తాయి చెట్లని. శృతి శాఖాహ అంటే కొమ్మలు అని అర్థం. శృతి యొక్క కొమ్మలన్నీ కూడా బాగా విస్తరించినాయి. ఎందువల్ల విస్తరించినాయి? జినహస్తిషు ఆ ఏనుగలు వీటిని ఎప్పుడు విడిచివేస్తూ ఉండేవి శృతి శాఖల్ని. దాన్ని కుమారిలుడు కుమారిల భట్టు అనేటువంటి ఆయన వల్ల మృగేంద్రేణ సింహం వల్ల ఇవన్నీ కూడా నశించటం వల్ల ఈ ఏనుగలు ఇవి చాలా వృద్ధిని పొందినాయి. సర్వత్రా యజ్ఞయాగారి క్రతువులన్నీ జరుగుతూ భూలోకము తిరిగి కృతయుగంలాగా భాషిస్తూ వచ్చిందిట. ఇలా ఉండగా భగవత్పాదుల వారు అవతరించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తతో మహేష కిరళ కేరళేషు శ్రీమద్ృషాద్రౌ కరుణా సముద్ర పూర్ణా నదీ పుణ్యతటే స్వయంభూ లింగాత్మన అనంగధకు ఆవిరాసీత్. ఈ గ్రామంలో అయితే భగవత్పాదుల వారు ఏ కాలడి గ్రామంలో అవతరించడానికి ఇచ్చ ఇస్తూ ఉన్నారో తత్ సమీపంలో వృషాద్రి అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద పరమశివుడు ఆవిర్భవించాట. ఆ ప్రాంతంలో ఉండేటువంటి కేరళ మహారాజు యొక్క స్వప్నంలో దర్శనమిస్తూ అక్కడ ఆయతనాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. అంటే దేవాలయ నిర్మాణం చెయ్యమని. మూర్తి కనిపిస్తున్నది, దేవాలయం లేదు. కనుక ఆ మహారాజు ఆ మూర్తికి గొప్పదైనటువంటి ఆలయ నిర్మాణం చేసి అక్కడ పూజలు ఉభయ చేయటం ప్రారంభించారట. ఆ ప్రాంతంలో ఉండేటువంటి కాలడి గ్రామంలో విద్యాధిరాజు అని సార్థక నామధేయుడు అయినటువంటి మహాపండితుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకు కుమారుడు కలిగాడు. అతడికి శివగురువు అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే భవిష్యత్తులో శివుడే ఈయనకి కుమారుడుగా కలగబోతూ ఉన్నాడు కనుక శివగురువు అనేటువంటి నామధేయాన్ని భగవానుడు ఈ విద్యాధిరాజుకు తోపింపజేశాడు. ఆ శివగురువుని ఇంతటి మహాపండితుడైనా వెనకటి నుండి మన అనూచారమైనటువంటి ఆచారాలు ఎట్లా వస్తున్నాయంటే గురుకులాలకి పిల్లల్ని పంపించి అక్కడ అధ్యయనం చేయించడం అనేది సంప్రదాయంగా కనిపిస్తున్నది. ఛాందోగ్యోపనిషత్తులో కూడా శ్వేతకేతువుని ఆయన తండ్రి నీవు గురువుల దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేయమని పంపించాడు. ఆయన మహాపండితుడే. చివరికి తత్వమసి మహావాక్యం ఆయన ద్వారానే కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి వచ్చింది. అలానే ఇంత పండితుడైనా ఈయన కుమారుణ్ణి ఏకపుత్రుడైనప్పటికీ అతన్ని గురుకులానికి పంపించాడు. గురుకులంలో చక్కగా అధ్యయనం చేశాడు. అయిపోయింది, ఇంకా నీవు విద్యాస్నాతక వ్రతస్నాతక ఉభయస్నాతక అని మూడు రకాలుగా ఉంటారండి. విద్యాస్నాతక అంటే స్వీయ శాఖ సాంగ వేదాధ్యయనం, అంటే ఆరు అంగములతో కూడుకున్నటువంటి వేదాధ్యయనం సంపూర్ణంగా చేసినవాడు విద్యాస్నాతకుడు అవుతాడు. వ్రతస్నాతక అంటే ద్వాదశ వర్ష బ్రహ్మచర్యం చరా అని అంటే 12 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించాలి అని శాస్త్రం చెప్పబడి ఉంది. కనుక 12 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించిన తర్వాత తను అధ్యయనం చేసినటువంటి గ్రంథాలు ఇంకా ఉన్నప్పటికీ అప్పుడు కూడా స్నాతకుడు కావచ్చు, లేదా ఈ ఉభయ విధములైనటువంటి స్నాతకములను చేసుకున్నవాడు కావచ్చు. ఈయనకి వయస్సు వచ్చింది, 20 సంవత్సరాలు వచ్చినాయి, 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేశాడు, స్వీయ వేద శాఖ అధ్యయనమే కాక ఇతర వేదాలన్నింటినీ కూడా అధ్యయనం చేశాడు. మహాపండితుడైనాడు ఆయన, ఇంకా నీవు ఇక్కడ నా దగ్గర అధ్యయనం చేయాల్సిందేం లేదు, నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి మీ అమ్మగారికి సంతోషాన్ని కలిగించవలసింది, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీవు ఎప్పుడు వస్తావు ఎప్పుడు మళ్ళీ గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తావు అని వాళ్ళు లెక్క వేస్తూ ఉన్నారు, కనుక నీవు ఇంటికి వెళ్ళవలసింది అని. ఎందువల్ల గురువుగారు ఇట్లా చెప్పవలసి వచ్చిందంటే ఈయన ఇంటికి వెళ్తానని అనటంలే, స్వామి నేను అట్లా కాదు, నేను ఉపకుర్వాణ బ్రహ్మచర్యాశ్రమంగా మీ సన్నిధిలోనే బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉందామని అనుకుంటున్నాను, నాకు ఈ సంసార బంధనాలు అనేవి ఇష్టం లేదు అన్నారు ఆయన శివగురు. అంటే కాదు అట్లా, బ్రహ్మచర్యం సమాప్య గృహీభూత్ పవనాత్ర వ్రజేత్ అని శాస్త్రం చెప్పున్నది, బ్రహ్మచర్యాశ్రమం అయిన తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించి వానప్రస్థాశ్రమాన్ని నుంచి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని క్రమ చెప్పబడి ఉంది. అంతేకాక జాయమానో వై బ్రాహ్మణ శ్రీభిరుణవాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య అని, పుట్టినటువంటి వాడు 3 రుణాలతో పుడతాడని, బ్రహ్మచర్యాశ్రమంలో ఋషి రుణాన్ని వేదాధ్యయనము చేయటం ద్వారా తీర్చుకుంటాడని, దేవరుణము పితృరుణము వివాహితుడైన తర్వాత భార్యతో కలిసి యజ్ఞాగారి క్రతువులు చేయటము సత్సంతానాన్ని కరటము వీటి ద్వారా దేవ పితృరుణములను తీర్చుకోవాలని చెప్పబడి ఉంది. కనుక ఇవి ఏవీ లేకుండానే నీవు ఒక్కసారే నేను ఇక్కడనే ఉంటాను లేదా సన్యాసాన్ని స్వీకరిస్తాను అని అంటావే, ఇది శాస్త్ర విరుద్ధం కదా, నీకు కూడా తెలుసు కదా అన్నారు గురువు గారు. స్వామి నన్ను మసిపూసి మారేడుకాయ చేయవద్దు, మీ దగ్గరనే కదా నేను అధ్యయనం చేసింది, మీరు చెప్పింది నిజమే, క్రమముగా సన్యాసం స్వీకరించే విధానం ఉంది లేదని అనటల్లా, కానీ యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ బ్రహ్మచర్యాదేవ సన్యసేత్, ఇట్లాంటి వాక్యాలు కూడా ఉన్నాయి కదా, ఎప్పుడు విరక్తి కలిగిందో అప్పుడే సన్యాసాశ్రమాన్ని స్వీకరించమని కూడా చెప్పబడి ఉంది కదా, అలాంటప్పుడు నేను బ్రహ్మచర్యాశ్రమాన్ని సన్యసిస్తే శాస్త్ర విరుద్ధం ఎలా అవుతుంది మీకు తెలియని విషయం ఏం లేదు కదా అని ఇతడు గురువుగారితో వాదిస్తూ ఉండగా, ఇంతలో తండ్రిగారు అక్కడికి రావటం, గురువుగారు తండ్రిగారు ఇద్దరూ చెప్తే ఆ మాటని కాదనలేక ఇంటికి వెళ్ళాడు శివగురు. అక్కడి నుంచి అనేక మంది కుమార్తెలను ఇస్తామని వచ్చారు మహాపండితుడు కావటం వల్ల. సాక్షాత్తు తండ్రిగారే అనేక శాస్త్రాలలో జటఘనంలో ఆ మాట కూడా రాశారు, ఇక్కడ జటఘనంలో పరీక్షించాడని. వీటిని అన్నిట్లనే పరీక్షించి చాలా సంతృష్టిని చెందాడు తండ్రిగారు. పుత్రాదిచ్చేత్ పరాజయం అని విద్యల్లో కుమారుడు తనని జయిస్తే తండ్రి పొందేటువంటి ఆనందం అంతా ఇంత కాదు, అలాంటి ఆనందాన్ని పొందాడు ఆ విద్యాధిరాజు. ఇంతలో మఖపండితుడు అని ఒక ఆయన తన కుమార్తెని ఆర్యాంబ అనే ఆవిడ్ని ఇచ్చి వివాహం చేస్తాను అని ఇచ్చాడు. ఆయన పెద్ద సంపన్నుడు కాదు, ఇంతకంటా ఎంతో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు కుమార్తెని ఇస్తామని అన్నా, ఈయన ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు కోడలుగా విద్యాధిరాజు. అయితే వీళ్ళకి కొద్ది వివాదం వచ్చిందిట అక్కడ. ఆ వివాదం ఏమిటి అంటే, స్వామి మామూలుగా మేము కన్యాదానం చేయాలి కనుక మా ఇంటికి వచ్చి మీరు మీ కోడల్ని స్వీకరించి కోడల్ని తీసుకొని వెళ్ళవలసిందే అని ఆయన కోరాడు. అలా కాదు, నాకు ఏకపుత్ర విషయం, మా బంధువులందరూ ఇక్కడ ఉన్నారు కనుక మీరే అమ్మాయిని తీసుకొని వచ్చి మా ఇంట్లో వివాహ కార్యక్రమం జరపాలి అని ఈయన. అలా కాదు, ఇతరులు మీకు ఇస్తానటువంటి వరదక్షిణ కంటా ద్విగుణీకృతంగా ఇస్తాను నేను కన్యాదాత, అసలు మీ వరదక్షిణ అక్కర్లేదు, నేనే అన్ని కార్యక్రమాలు నిర్వహించగలనని ఆయన. ఇలా ఈ సంబంధం చెడిపోతుందేమో అనే పరిస్థితిలో మధ్యవర్తి ఒక ఆయన వచ్చి ఆ శివగురు మహాపండితుడు ఆ విద్యాధిరాజు మహాసంపన్నుడు మహాపండితుడు వాళ్ళ సంబంధం పోతే నీకు ఉపయోగం లేదు, నువ్వు ఇంట్లో చేస్తే ఏం, కుమార్తె వివాహం వాళ్ళింట్లో చేస్తే ఇంకోళ్ళు వచ్చి మళ్ళీ ఆ స్థానాన్ని ఆక్రమిస్తారయ్యా అని చెప్పి ఒప్పించారు. అంటే వరుడు ఇంట్లోనే కుమార్తెని తీసుకొని వచ్చి వివాహం చేయటం జరిగింది. సమస్త యజ్ఞయాగారి క్రతువులన్నిట్లని నిర్వహించారు. అంతా బాగానే ఉన్నది. మహాపండితుడు మహాక్రతువులన్నిట్లని చేశాడు, కానీ సంతానం లేదు ఈ దంపతులకి. చాలా కాలం దాకా మధ్య వయస్సు వచ్చింది, వచ్చేదాకా ఈ సంవత్సరం కాదే వచ్చే సంవత్సరం కలుగుతుందిలే అని ఇట్లా ఆశ పెట్టుకున్నారు. ఆశలంతా నిరాశ అయినాయి. చాలా ఖేదాన్ని పొందాడు శివగురు. భార్యతో అన్నాడు, మరి పితృదేవతలు సంతోషించాలి అంటే సత్సంతానాన్ని పొందాలి, అందుకనే వివాహం. మొట్టమొదట్లోనే ధర్మప్రజా సంపత్యర్థం శ్రీముద్వహే అని మనం వివాహంలో సత్సంతానార్థమై వివాహం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం ప్రతిజ్ఞ చేస్తాం ముందరనే వివాహం చేసుకునేటప్పుడు. ఆ ఫలితమే లేనప్పుడు ప్రయోజనమే ఉంది? పితృదేవతలకి ఏమి ఉపయోగం చేసినట్లు అవుతుంది? నేను నిరర్థకుండా అయిపోతూ ఉన్నాను. ఎప్పుడైనా సరే ఏవైనా పండ్లు కాసినటువంటి వృక్షములు ఉంటే వాటినే ఎన్నుతారు, కానీ పండ్లు లేనటువంటి వృక్షమును ఎప్పుడు ఎవరు ఎన్నుకోరు అని ఈయన బాగా ఖేదాన్ని పొందితే, స్వామి మీరెందుకు ఇట్లా ఖిన్నులైతారు? ఉపమన్యుని ఆశీర్వదించినటువంటి పరమశివుడు ఉండగా ఆయన్ని కోరితే ఆయన ఇవ్వనిట్టిద్దంటూ ఏమీ ఉండదు, కనుక ఆయన్ని మనిద్దరం కలిసి ఆరాధిద్దాము అని ఆర్యాంబ చెప్పింది. ఆ ప్రకారంగా ఈ దంపతులు ఇద్దరు కూడా ఆ వృషాద్రీశ్వరుణ్ణి వెళ్ళి ఏకాంతంగా ఆరాధించడం ప్రారంభించారు. ఉపమన్యు కథని మనం ఒక రెండు నిమిషాల్లో క్లుప్తంగా చెప్పుకుందాం. ఋషులలో చాలా భేదవాడు ఆయన, ఉపమన్యు యొక్క తండ్రి గారు. తక్కిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి గోవులు అవి ఉన్నాయి, ఆ పాలు తాగేవాళ్ళ పిల్లలు. పాపం ఈ ఉపమన్యువు పాలు తాగే యోగ్యత లేదు, వీళ్ళ గోవులు కూడా లేవు. ఆ తల్లి బియ్యపిండి నీళ్లల్లో కలిపి ఇచ్చి తాపుతూ ఉండేది. వాళ్ళు మేము పాలు తాగుతున్నాం నీకు లేవు అని అంటే పిల్లలు, ఇదిగో నేను కూడా పాలు తాగుతున్నానన్నాడు. చా నువ్వు తాగేది పాలు కాదయ్యా, పిండి నీళ్లు ఉత్త నీళ్లు అని వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు. చేస్తే అప్పుడు వచ్చి తల్లిని నిలదీస్తాడు, ఏమమ్మా నాకు పాలు కాదా ఇవి ఇచ్చింది. నిజమేనా ఆయన, ఇది పరిస్థితి మనది. మరి అయితే దీనికి ప్రతిక్రియ ఏమన్నా ఉందా లేదా? ఎందుకు లేదు? అందరికీ ఆశ్రయుడైనటువంటి ఆ పరమశివుడిని ఆశ్రయించు. ఆనాడు ధ్రువుడికి సవితల్లి ఎట్లా అయితే చెప్పిందో ఈ తల్లి కూడా అట్లానే చెప్పింది. అప్పుడు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ కుర్రవాడు. దానితో పరమాత్మ ప్రత్యక్షమైన నీకేం కావాలంటే క్షీర సముద్రం మీద ఆధిపత్యం కావాలన్నాడు. వీళ్ళందరూ గ్లాసులతో పాలు తాగుతున్నారు, అట్లా కాదు, క్షీర సముద్రం మీద నాకు ఆధిపత్యం వచ్చేటు చేయమని. సరేనన్నాడు పరమశివుడు. అలా ఎవరు ఏది కోరితే దానినల్లా ప్రసాదించేటువంటి పరమశివుడు ఉంటూ ఉండగా మనకి సంతానం లేదు అని మనిద్దరం బాధపడటం ఏమిటి, ఆయనకి మొరబెడదాం వెళదాం అని అనుకున్నారు. అక్కడికి వెళ్ళారు, స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఉపకథ కూడా గుర్తొస్తుంది. శంకర చరిత్రతో చాలా సామ్యం కనిపిస్తుంది భారతీ తీర్థస్వామి వారి యొక్క చరిత్ర. వెంకటేశ్వరావధాని గారు, అనంతలక్ష్మి గారు, నలుగురు ఆడపిల్లల తర్వాత కూడా మగ సంతానం లేకపోతే బాధపడి అక్కడ అలుగుమల్లెపాడులో ఉండేటువంటి శివాలయంలో సంవత్సర కాలము మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తూ వచ్చారట వెంకటేశ్వరాధాన గారు. తరువాత బందరుకు వెళ్ళిన తర్వాత వసంత నవరాత్రాలలో హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత రామచంద్రమూర్తిని ఆరాధించారు. తరువాత స్వామివారి పూర్వాశ్రమ నామధేయంతో వారు జనించారు. అలా ఇక్కడ కూడా ఆర్యాంబ శివగురువులు అక్కడ వృషాద్రీశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. అక్కడ చాలాకాలం తపస్సు చేశారు. ఒకరోజు స్వప్నంలో భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చి, నీకేం కావాలయ్యా, ఎందుకు ఇక్కడ తపస్సు చేస్తున్నావు? ఏం లేదు, మాకు సంతానం లేదు, సంతానం కావాలి, అందుకోసం తపస్సు చేస్తున్నావు. అట్లా అయితే సర్వజ్ఞుడైనటువంటి కొద్ది వయస్సు కలిగినటువంటి కుమారుడు కావాలా, పెద్ద విద్యాగంధము లేనటువంటి అనేక మంది కుమారుడు దీర్ఘ వయస్కులు కావాలా అని ఆ స్వప్నంలోనే భగవానుడు అడగటం జరిగింది. అడిగితే సర్వజ్ఞుడైనటువంటి ఏకపుత్రుడైనా చాలు నాకు, అలాంటి వాణ్ణే నాకు అనుగ్రహించవలసింది అని ఆయన అడిగారు. దేవోప్యపుచ్చదథతం ద్విజ విద్ధి సత్యం సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం. సర్వగుణోపపన్నుడైనటువంటి సర్వజ్ఞుడు కావాలా నీకు? పుత్రం దదామ్యథ బహూన్ విపరీత కాంస్తే భూర్యాయుషస్తనుగుణాన్ అవదద్విజేష. చాలా ఆయుష్యం ఉంటుంది, చాలామంది కుమారులు కలుగుతారు, పెద్దగా గుణసంపత్తి ఉండదు. వీళ్ళు కావాలా అతడు కావాలా అని అడిగితే, పుత్రోస్తు మే బహుగుణ ప్రథితానుభావ సర్వజ్ఞతా పదమితీరిత అవభాషే దద్యాముదీరిత పదం తనయం తపో మా పూర్ణో భవిష్యతి గృహం విజగచ్చదారై. ఆయన, సరే నీ కోరికను తీరుస్తున్నాను, సర్వజ్ఞుడైనటువంటి అల్పవయస్కుడైనటువంటి కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాను, ఇక మీరు ఇక్కడ తపస్సు చేయాల్సిన పనేం లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. తెల్లవారు లేచిన తర్వాత ఆర్యాంబతో స్వామివారి ఆజ్ఞ అయింది, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పారు. ఇంటికి వచ్చారు, బ్రాహ్మణ సమారాధన చేసుకున్నారు, వాళ్ళందరికీ అన్నదానం చేసిన తర్వాత ఈ దంపతులు ఇద్దరూ భుజించారు. ఆ భుజించేటప్పుడు శివతేజస్సు వీరిద్దరి యొక్క ఆహారంలో ప్రవేశించింది. తరువాత ఆవిడ గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన తర్వాత ఆవిడ యొక్క చేష్టలు కానీ రూపము కానీ ఎంతో మార్పు వచ్చింది. గర్భాలస భగవతి గతిమాంజమీషతు ఆపేతి నాద్భుతమిదం ధరతే శివయ్య యో విష్టపాని విభృతే హి చతుర్దశాపి యస్యాపి మూర్తయ ఇవ వసుధా జలాద్య. గర్భభారంతో చాలా ఆవిడ ఎంతో భారంగా నడుస్తూ ఉండేదిట తల్లి ఆర్యాంబ. దీంతో ఆశ్చర్యమే ఉంది, మామూలు సామాన్య శిశువే గర్భంలో ఉంటే ఎంతో బరువుగా అనిపిస్తాడు, మరి 14 భవనాల రూపంలో ఉండేది ఏ పరమశివుడో. యో విష్టపాని విభృతే చతుర్దశాపి, 14 భవనాలని ఎవరైతే భరిస్తూ ఉన్నాడో బ్రహ్మరూపంగా. యస్యాపి మూర్తయ ఇమా వసుధా జలాద్యాహ, మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో అష్టమూర్తి రూపంగా భగవత్పాదుల వారే స్తోత్రం చేస్తారు. భూరంభాం శనలోంబ్రమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమని. ఆ పరమాత్మ యొక్క మూర్తి పంచభూతములుగాను, సూర్య చంద్రులుగాను, జీవుడుగాను ఇన్ని రకాలుగా భాషిస్తూ ఉన్నది. చరాచర ప్రపంచంలో ఈ అష్టమూర్తి కంటా భిన్నమైనటువంటిది ఏదైనా ఉందేమో చూడండి. పంచభూతములు, సూర్య చంద్రులు, జీవుడు, పాంచభౌతికమైనటువంటి ప్రపంచం కంటా భిన్నమైనటువంటి ప్రపంచం ఎక్కడన్నా ఉందా? లేదు. సూర్యచంద్రుల కంటా భిన్నమైనటువంటి ప్రపంచం ఉందా? పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు కంట భిన్నమైనటువంటిది అణుమాత్రం లేదు. ఈ 8 రకాలుగా భాషిస్తూ ఉన్నది ఎవరు? పరమాత్మే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ పరమశివుడే. కనుక ఇలాంటి స్వామి ఆ గర్భంలో సగుణ రూపంగా ఆవిర్భవింపబోతూ ఉన్నాడు కదా అని. అయితే ఆమెకి ఆ గర్భవతిగా ఉన్నప్పుడు వేవిళ్ళు ఉంటారు, అట్లాంటివన్నీ కలిగేవిట. పాపం ఏవో కావాలనేదిట, అది తెచ్చిపెడితే అది వద్దనేదిట, మరొకటి కోరేదిట, అది తెచ్చిపెడితే ఇందాక తెచ్చిందే మళ్ళీ తెమ్మనేదిట, ఇలా రకరకాలైనటువంటి బాధలతో ఆవిడ ఉంటూ ఉండేది అంటూ ఇక్కడ విద్యారణ్యస్వామి వారు చిన్న మాట అన్నారు. జహర్ష హాహంత గర్భధరణం ఖలు దుఃఖహేతు, గర్భమును ధరించడం చాలా దుఃఖానికి కారణం కదా అని అంటూ, అయ్యయ్యో పొరపాటు మాట రాశాను అని అనుకొని మళ్ళీ తర్వాత శ్లోకంలో రాస్తున్నారు. మానుష్యధర్మమనుసృత్యమయేదముక్తం, సామాన్య మానవుల విషయం అయ్యా ఇప్పుడు నేను చెప్పింది, దుఃఖహేతు అర్యాంబకు ఉన్నదని కాదు నేను చెప్పింది. కాపి యథా శివమహోభరణేన బద్ధ, ఆ శివుణ్ణి భరిస్తూ ఉన్నటువంటి వధువు అయినటువంటి ఆర్యాంబకి బాధ ఉందా? లేదు. ఎందువల్ల ఉండదు? ఆవిడే గర్భవతే కదా, మరి కొంత బాధ ఉండదుట. సర్వవ్యథావ్యతికరం పరిహర్తుకామా దేవం భజంత ఇది తత్వదాం ప్రవాద. సర్వ బాధలను పోగొట్టేటువంటి వాడు పరమశివుడు, అట్లాంటి వాణ్ణి ఆవిడ భజిస్తూ ఉన్నది, తను భరిస్తూ ఉన్నది. మరి ఆవిడకి బాధ ఎందుకు ఉంటుంది? ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు అని. తరువాత ఆవిడకి కొన్ని కళలు అవి వచ్చేవిట. ఆ కళలో తనేదో ఒక తల్లటి ఒక ఆంబూతు మీద కూర్చున్నట్లుగా, జయ జయ అని విద్యాధరులు వగైరాలు వీళ్ళందరూ కూడా సంకీర్తనలు చేస్తూ ఉన్నట్లుగా, రకరకాలైనటువంటి కళలు వచ్చేవిట. ఆ కళల కోసం మళ్ళీ మెడుకు వచ్చి చూస్తే మళ్ళీ వచ్చేవి కావుట. చాలా ఇక్కడ చక్కటి వర్ణనలు కనిపిస్తాయి. కొంత కావ్య పద్ధతిలో ఉండేటువంటి వర్ణనలు కూడా ఉన్నాయి. ఇక భగవత్పాదుల వారి యొక్క అవతరణ ఘట్టం మనం ప్రారంభించుకోబోతున్నాం. లగ్నే శుభే శుభయుతే సుశువే కుమారం శ్రీపార్వతీవ సుఖిని శుభవీక్షితే చ. కుమారస్వామిని పార్వతీదేవి ఎలా అయితే కన్నదో, అలానే శుభలగ్నంలో భగవత్పాదుల వారిని ఆర్యాంబ కన్నది. జాయా సతీ శివగురో నిజ తుంగ సంస్థే సూర్యే కుజే రవిసుతేజ గురౌ చ కేంద్రే. సూర్యుడు, కుజుడు, గురువు వీళ్ళు కేంద్రాల్లో ఉన్న సమయంలో చక్కటి లగ్నంలో స్వామివారు ఆవిర్భవించారు. ఇక్కడ కొంతవరకే లగ్న పత్రికని రాశారు. మేషంలో రవి, తులలో శని, మకరంలో కుజుడు. గురువు కేంద్ర స్థానంలో ఉన్నాడు. అలాంటి మహత్తరమైనటువంటి సమయంలో భగవత్పాదుల వారి యొక్క అవతరణం జరిగింది. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. దృష్ట్వా సుతం శివగురుః శివవారిరాశౌ మగ్నేపి శక్తిమనుసృత్య జలేన్యమాక్షేత్తు వ్యశ్రాణయతు బహుధనం వసుధాశ్చ గాశ్చ యన్మోక్త కర్మ విధయే ద్విజపుంగవేభ్యః. జాతకర్మ చేయాలి అని అంటే శాస్త్రీయంగా చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఈ రోజుల్లో చేయటం అనేది చాలా కష్టం. నాభిచ్ఛేదాత్ పూర్వం తండ్రి కుమారుడు కలిగాడు అని తెలియగానే అవగాహన స్నానం, దూకి స్నానం చేయమన్నారు నదుల్లో. నదులు లేకపోతే మామూలుగా స్నానం చేయటం. అదే సమయంలో అప్పటికి జాతం రాదు, నాభిచ్ఛేదనం జరిగితే కానీ పురుడు అనేది రాదు. అప్పుడు దానం చేసినందువల్ల మహత్తరమైనటువంటి ఫలితం. అట్లాంటి దానాలన్నీ కూడా ఈ శివగురు ఆ సమయంలో చేసుకున్నట్ట. ఆ సమయంలో చక్కగా సన్నటి తుంపర్లు పడుతూ చక్కటి గాలి వీస్తూ ఉన్నది. వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఈ వాతావరణం ఉండటం అనేది చాలా అరుదు. వృక్షాలతాః కుసుమరాశి ఫలాన్యముంచెన్ను నద్యః ప్రసన్న సలిలాః నిఖిలస్తథైవ జాతామహుర్జలధరోపి నిజం వికారం భూభృగ్గణాదపి జలం సహసోత్పపాత. కొండల మీద నుంచి కూడా నీళ్లు కారినేట. మేఘాలు కొద్ది కొద్దిగా వర్షించినాయి, పుష్పాలని వర్షించినాయి వృక్షాలన్నీ కూడా. అద్వైతవాది విపరీత మతాబలం విహస్తాగ్రవర్తివర పుస్తకమప్యకస్మాత్ ఉచ్చైః పపాత జహసుః శృతిమస్తకాని శ్రీవ్యాసచిత్త కమలం వికచీబభూవ. ఆ సమయంలో అద్వైతవాదానికి వ్యతిరేకమైనటువంటి ద్వైతవాదుల యొక్క చేతుల్లో ఉండేటువంటి పుస్తకాలన్నీ అకస్మాత్తుగా కింద పడ్డాయిట. శృతిమస్తకాని జహసు, ఉపనిషత్తులకి అధిదేవతలు అందరూ కూడా ఎంతో సంతోషించారు. మా యొక్క యథార్థతత్వాన్ని ప్రవచించడానికి పరమశివుడు అవతరించాడు కదా అని సంతోషించారు. ఇప్పుడు మనమే ఉన్నాం, మనం మాట్లాడేది అస్పష్టంగా ఉన్నది మాట. ఆ సమయంలో మన భావాన్ని సక్రమంగా తెలుసుకోగలిగి చెప్పినవాడు మనకి ప్రియుడుగా ఉంటాడు. అలా కాక మనం ఒక సంఖ్య చేస్తే ఇంకో రకమైనటువంటి భావాన్ని వెలిబుచ్చుడు, అపార్థాన్ని చేస్తే మనకెంత బాధ కలుగుతుందో. కువ్యాఖ్య విషమూర్ఛిత అన్నట్లుగా ఈ ఉపనిషత్తులకి సూత్రములకి కువ్యాఖ్యానాలు అతఃపూర్వము చాలా ఉండేవి. దానితో శృతి యొక్క హృదయము ఏమిటో ఎవరికి తెలియకుండా పోయింది. ఎవరికి తోచినట్టు వాళ్ళు వేదార్థం చెప్పడం ప్రారంభిస్తారు. కొద్దిది ఒక మాట చెప్తాను, వేదార్థం ఒక ఆయన చెప్తున్నట్ట. పురుష సూక్తానికి ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఆయన పాశ్చాత్య పండితుడు, తర్వాత ఆధునికంగా ఉండి వేదార్థం చెప్తున్నట్ట. ఆయనకి తుమ్ము వచ్చిందిట. తుమ్ము వస్తే ఆయనకి నశ్యం పీల్చే అలవాటు ఉంది. అక్కడి నుంచి చెప్పాట, ఏతావా నస్య మహిమా అని. ఇప్పుడు ఈ తుమ్ము వచ్చిందంటే దీనికి కారణం ఏమిటో తెలుసినా, ఆయన నశ్యం పీల్చడమే కారణం అని చెప్పాట. ఈయన దిగిపోయినాడు. ఇంతకంటే మహానుభావుడు ఇంకో ఆయన ఎక్కాడు స్టేజీ. ఇందాక శాస్త్రి గారు చెప్పింది సక్రమంగా లేదు, సమన్వయం ఇది ఆయనకి రావటం కాదు, అందరికి వస్తున్నాయి తుమ్ములు. కారణం ఏంటంటే ఏతావానస్య మహిమ. ఇప్పుడు వాన పడుతున్నది కదా, ఈ చలి వల్ల ఈ తుమ్ములు వస్తున్నాయని ఆయన సమన్వయం చేశాడట. ఇట్లాంటి కువ్యాక్షలు ఏవైతే ఉన్నావో వీటితో ఆ శృతులన్నీ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నవి. అవన్నీ కూడా చాలా సంతోషించినట భగవత్పాదుల వారి యొక్క జనన సమయంలో. శ్రీవ్యాసచిత్త కమలం వికచీపభూవ, వ్యాసమునీంద్రుని యొక్క హృత్కమలము ఎంతో ఆనందించింది. రాహ, ఇన్నాళ్ళకి కదా శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. విష్ణుదేవుడైనటువంటి వ్యాసదేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవాలి అంటే పరమశివుడు తప్ప ఇంకెవరు సమర్థులు? ఇక నా సూత్రములకు సక్రమమైనటువంటి వ్యాఖ్యానము రాబోతున్నది కదా అని వ్యాసమునీంద్రుని యొక్క హృదయం కూడా చాలా ఆనందించిందిట. ఆ సమయంలో పరస్పరము కలహించేటువంటి, పరస్పర ద్వేషభావము కలిగినటువంటి జంతువులన్నీ కూడా వ్యాఘ్రం దగ్గరికి వచ్చి లేడి నెమ్మదిగా దానికి ఉండేటువంటి కండూయనాన్ని పోగొట్టింది. దానికి జల పుడితే తన కొమ్ముతో గోకింది. ఆ పులి వచ్చి దీన్ని నెమ్మదిగా నాకింది. అంటే మహాత్ముల యొక్క జన్మదివసం అట్లానే ఉంటుంది. అంతేకాదు, మనకి మహాక్షేత్రమైనటువంటి శృంగేరి యొక్క చరిత్రని మనం అందరం తెలుసుకున్న వాళ్ళమే ఒకసారి గుర్తు చేసుకుందాం. భగవత్పాదుల వారు అక్కడ ఎందువల్ల ప్రధానమైనటువంటి పీఠస్థాపన చేశారు, శారదాంబను అక్కడే ప్రతిష్ఠ చేయడానికి కారణం ఏంటి అంటే ఆసన్న ప్రసవ, ఇక కాసేపటికి అది ప్రసవించబోతూ ఉన్నటువంటి కప్ప ఎండవేడికి తట్టుకోలేక రొప్పుతూ ఉంటే ఆ సమయంలో దానికి రొప్పు రాకుండా ఎండవేడి దాని మీద పడకుండా ఒక పాము పడగ పట్టింది. ఈనాటికి మనం శృంగేరి వెళ్ళినప్పుడు తుంగభద్రా నదీ తీరంలో ఆ దృశ్యాన్ని మనం చూడవచ్చు. అంటే మహత్తరమైనటువంటి ఋషులు, మహత్తరులైనటువంటి ఋషులు తపస్సు చేసిన చోట పరస్పర జంతువులకి వైరం ఉండదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాదు, ఇక తత్సూతికా గృహమవైక్షత న ప్రదీపం తత్తేజసాయదవభాతమభూత్క్షపాయాం ఆశ్చర్యమేతదజనిష్ట సమస్త జంతోః తన్మందిరం వితిమిరం యదభూతదీపం. సామాన్యంగా ఈ విద్యుత్కాంతులు ఈ మధ్యగా వచ్చినాయి. అతపూర్వము ఏవో దీపాలు ఉండేవి, కానీ ఈ సంతోషంలో ఎవరు దీపాలు వెలిగించలేదుట. తండోపతండాలుగా చాలా కాలానికి దశరథ మహారాజుకి రామచంద్రమూర్తి జనించినట్లుగా, చాలా కాలం తర్వాత ఆర్యాంబ శివగురువులకి కుమారుడు జనించాడు చూద్దామని చెప్పి ఆ ప్రాంతవాసులందరూ కూడా వచ్చారు, చూశారు, పగలల్లా చూశారు, వెళ్తూ ఉన్నారు. చక్కగా కనిపిస్తున్నాడు మహాతేజస్సుతో శిశు. పొద్దుకింది, పొద్దుకిన తర్వాత కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళు చూశారు, మహాతేజస్సుతో కనిపిస్తున్నాడు శిశు. కానీ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే రాత్రిపూట చూచినప్పుడు కూడా ఆ గదిలో దీపం లేదుట. తస్య భాష సర్వమిదం విభాతి, శ్వేతాశ్వతర శృతి చెప్తూ ఉన్నదండి. నతత్ర సూర్యో భాతి నచంద్రతారకన్నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఇది విషయవాక్యంగా చేసుకుని అనుకృత్యధికరణం అనేది ఒకటి ఏర్పడ్డది సూత్రాల్లో. అక్కడ పరమాత్మని ప్రకాశింపజేయటానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ విద్యుత్తు కానీ నక్షత్రములు కానీ అగ్ని కానీ ఇవేవి సమర్థములు కావు. వీటిల్లో ఉండేటువంటి ప్రకాశన శక్తికి ఆధారభూతం అదే సుమ. తస్య భాష ఆ పరమాత్మ యొక్క ప్రకాశం వల్లనే సర్వమిదం విభాతి, సమస్త చరాచర ప్రపంచము అంతా కూడా వెలుగుతూ ఉన్న సుమ అని సాక్షాత్ శృతిమాత చెప్తున్నది. అట్లాంటి పరమాత్మ సగుణ రూపంగా అవతరించినప్పుడు ఆయనని చూపించడానికి వేరే దీపం దీనికి, ఆయనే ప్రకాశస్వరూపుడు. కానీ దీన్ని ఎవరు గమనించలేదుట. ఇంట్లో మరి బాలింతరాలుగా ఉన్నటువంటి గదిలో ఎప్పుడూ దీపం వెలిగిస్తారు సామాన్యంగా. ఈ దీపం వెలిగించలేదు అనేటువంటి విషయం ఎవరికి గుర్తురాలే. ఎప్పుడు గుర్తొచ్చేది, అక్కడ చీకటిగా ఉంటే ఏమ్మా చీకటి పడ్డది ఇంకా దీపం వెలిగించలేదేమని అనుకునేవాళ్ళు. బయట చీకటి ఉన్నా లోపలికి వచ్చేటప్పుడు ఈ లోపల వెళ్తురు. అదే భగవత్పాదుల వారు చేసింది. మనకి లోపల చీకటి ఉంది, చీకటిని పోగొట్టడానికి ఆయన తాపత్రయపడ్డారు. వారి యొక్క వాక్యాల్ని, ప్రస్థానత్రయ భాష్యాల్ని కానీ, ప్రకరణ గ్రంథాలని కానీ, వారి యొక్క స్తోత్రములు కానీ మనం ఏ కొద్దిగా పఠించినప్పటికన్నీ ఆ లోపల ఉండేటువంటి చీకటిని మొత్తాన్ని కూడా పారద్రోలుకోవచ్చు. ఆశ్చర్యమేత దజనిష్ట సమస్త జంతోహో తన మందిరం వితిమిరం యదభూత్ అదీపం, దీపం లేకపోయినా చీకటి లేకుండా భాషించింది. యత్ పశ్యతాం శిశురతౌ కురుతే శమగ్రియం తేనాకృతస్య జనక కిల శంకరాఖ్యాం యద్వా చిరాయ కిల శంకర సంప్రసాదాత్ జాతస్తతో వ్యధిత శంకర నామధేయం. 11వ రోజు వచ్చింది. ఏకాదశేహని పితానామ కురియాత్, 11వ రోజు తండ్రి గారు పేరు పెట్టాలి. పేరు పెడుతూ ఉన్నాడు, శంకర అని పెట్టారు. ఏమిటి శంకరోతీతి శంకర, అందరికీ సుఖాన్ని కలిగిస్తూ ఉన్నాడు పరమాత్మ. అక్కడ నేను ఆ శ్లోకం చదవలేదు కానీ ప్రసవ సమయంలో ఆవిడకి ప్రసవ బాధ కూడా లేకుండా పోయిందిట. అందరి బాధల్ని పోగొట్టడానికి వచ్చేటువంటి వాడు తల్లికి బాధను కలిగిస్తాడా పరమాత్మ? అట్లానే శంకర పదము చేత అందరికీ సుఖాన్ని కలిగిస్తున్నాడు కనుక శంకరుడని. వృషాచలేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల జనించాడు గనక శంకరుడని, శంకర ప్రసాదుడు గనక శంకరుడు అని, అందరికీ సుఖాన్ని కలిగిస్తూ ఉన్నవాడు గనక శంకరుడు అని, ఈ రెండు అర్థాల వచ్చేటట్లుగా శివగురు కుమారుడికి శంకర పదాన్ని పెట్టారట. అయితే ఏ తిథిన పుట్టారు, భగవత్పాదుల వారు జనించారు అనే దానికి కూడా ఇది ఒక సంజ్ఞ. కాదినవా టాదినవా పాదిపంచ యాద్యష్ట అని ఒక లెక్క ఉంది. కకారం దగ్గర నుంచి వరుసగ కఖాగాఘంగా చాఛ జాఝ అంతవరకు 9 అక్షరాలు. ఈ అక్షరాలని సంఖ్యాపరంగా కూడా మనం చూసుకోవచ్చు. అలా ఇప్పుడు షకారం, షకారం ముందర తిథిని చెప్తున్నదండి. యాద్యష్ట యారా లావా ష 5వది, అంటే పంచమి నాడు జనించారు. శం తర్వాత క, 2 పక్షాలు ఉంటాయి ప్రతి మాసానికి. ఏ పక్షము? మొదటి పక్షం, శుక్లపక్షంలో జనించారు. ఏ మాసంలో జనించారు? ర, యా ర వైశాఖ మాసంలో జనించారు. కనుక శంకర పదము ద్వారానే భగవత్పాదుల వారు ఏనాడు జనించినది కూడా మనకి విస్పష్టంగా తెలియటం కూడా ఒక అవాంతరమైనటువంటి మహత్తరమైనటువంటి ఫలితం. ఇక బాలేధమంచే కిల శాయితేస్మిన్ను సతాం ప్రసన్నం హృదయం బభూవ. ప్రసన్నంగా స్వామివారు ఆ ఉయ్యాల్లో పడుకోనుంటే సత్పురుషులందరికీ కూడా హృదయం ప్రసన్నంగా ఉందిట. సంవీక్షమాణే మణిగుచ్చవరీయం విద్వన్ముఖం హంత వినీలమాసీత్. ఆ పైన మణులతో కట్టిన గుత్తి ఒకటి ఉన్నదిట, దానిని చూస్తూ ఉన్నారట స్వామివారు. సమస్త విద్వాంసుల యొక్క ముఖములు వినీలములైన భగవత్పాదుల వారి యొక్క ముఖంలోకి ఆ కాంతి వచ్చేయడం. వినీలమాసీత్ అంటే భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా స్వామివారి చేతిలో పరాజితులవుతారు అని సూచనగా చెప్పబడుతూ ఉన్నది. నెమ్మదిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నారు, పాదములతో నెమ్మదిగా దేకుతూ ఉన్నారు. కొన్ని శివచిహ్నాలు సంపూర్ణంగా భగవత్పాదుల వారిలో కనిపిస్తూ ఉన్నవి. మూర్ధని హిమకర చిహ్నం నిటలే నయనాంశమంశయోశూలం వపుషి స్ఫుటిక సవర్ణం ప్రాజ్ఞాస్తం మేనిరే శంభుం. ఇక్కడ ఈ శిరస్సు మీద ఏదో చంద్రుడు ఉన్నట్టుగా ఒక చిహ్నం కనిపించేదిట. నిటలే నయనాంక మంశయోశూలం, ఇక్కడ ఈ ఫాలస్థానంలో ఒక నేత్రము తృతీయ నేత్రం ఉన్నదా అన్నట్లుగా కొద్దిగా స్ఫురిస్తూ ఉండేదిట. శూల చిహ్నం ఒకచోట కనిపించిందిట. శరీరము శుద్ధ స్ఫుటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. పొద్దునపూటల్లా ఇక్కడ స్వామివారికి అర్చన జరుగుతూ ఉన్నది. ఇందాకటి వరకు రుద్రార్చన జరిగింది. ఆ స్వామి యొక్క రూపం ఎట్లాంటిది? శుద్ధ స్ఫుటిక సంకాశం, మాలిన్యరహితమైనటువంటి స్ఫటికతుల్యమైనటువంటి స్వామి. స్ఫటిక సవర్ణం ప్రాజ్ఞాస్తం మేని, నిజంగా ఈ కుర్రవాడు చిన్నపిల్లవాడు, శివగురువుకి ఆర్యాంబ కలిగాడు అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ చిహ్నాలన్నీ చూస్తే సాక్షాత్ పరమశివుడిలాగానే భాషిస్తున్నాడయ్యా అని వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. రాజాసౌ గచ్చతి ఇత్యుక్తే సపరివారస్య రాజ్ఞో గమనం అని ఒక న్యాయం. ఇంకొక 5 నిమిషాల్లో మనం గంటన్నర సేపు చెప్పుకుందాం, ఎప్పుడు మొదలు పెట్టుకున్నా ప్రతిరోజు. కనుక భగవత్పాదుల వారు అవతరించే ముందరనే ఈ దేవతలందరూ కూడా ఆయనని సేవించుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అక్కడక్కడ పండిత వంశాల్లో జనించారట. ఇతి బాల మృగాంక శేఖరే సతి బాలత్వముపాగతే తత దివిషత్ ప్రవరః ప్రజ్ఞిరే భూషక్షాస్త్ర విదాం సతాంకులే. షక్షాస్త్రవేత్తలైనటువంటి సత్పురుషుల యొక్క కులంలో ఈ దేవతలందరూ కూడా ఆయా పేర్లతో అక్కడ అవతరించడం ప్రారంభించారు. పద్మపాదుడు విష్ణువంశతో ఆయన అవతరించాడు, అలానే బ్రహ్మ యొక్క అంశతో మండనమిశ్రుడు అవతరించాడు, అలానే వాయుదేవుని యొక్క అంశతో ఆనందగిరి అవతరించారు. ఇట్లా అనేక మంది అవతరించి భగవత్పాదుల వారిని సేవించుకోవడానికి సంసిద్ధులై ఉన్నారు. అయితే బ్రహ్మదేవుడు తన యొక్క మరొక రూపముగా మండనమిశ్రుడిగా అవతరించాడు, బాగానే ఉంది. కానీ సరస్వతీదేవి కూడా అవతరించిందిట. అథావతీర్ణస్య విధే పురంధ్రి సాభూజ్యదాక్షోభయ భారతీతి సరస్వతీ సాఖలు వస్తువృత్య లోకోపితాం వక్తి సరస్వతీతి. ఉభయ భారతి అనేటువంటి పేరుతో సరస్వతీదేవి మండనమిశ్రుడికి పత్నిగా ఆవిడ ఒక విష్ణుమిత్రుడు అనేటువంటి ఆయన కుమార్తెగా జనించింది. ఇందువల్ల సరే వీళ్ళందరూ భగవత్పాదుల వారికి సేవ చేసుకోవడానికి వచ్చారు, బాగానే ఉంది. ఈవిడెందుకు వచ్చింది అంటే అది ప్రత్యేకమైనటువంటి కథ. బ్రహ్మసభలో సమస్త దేవతలు కూడా ఉచ్చై కంఠంతో వేదమును వినిపిస్తూ ఉన్నారు. చతుర్వేదములను ఇందాక ఎట్లా అయితే చంద్రమౌళీశ్వర స్వామి వారికి వినిపించారో అలానే అక్కడ కూడా వేదాలను వినిపిస్తూ ఉండగా దుర్వాస మునీంద్రుడు ఆయన సామగానం చేస్తూ ఉన్నారు. ఆయన వయస్సులో పెద్దవాడు. ఆ సామగానం చేసేటప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క స్థితిలో దాన్ని ఆపుకోలేక మధ్యలో ఒకచోట అపస్వరం చెప్పారు. ఆయన అపస్వరం చెప్పేటప్పటికీ సమస్త విద్యలకి తల్లి ఆవిడే సరస్వతీదేవి. ఆవిడ నవ్విందిట. నవ్వేటప్పటికి ఈయన కోపం వచ్చింది. కోపం రాకూడదు న్యాయంగా. కోపం వచ్చింది ఆయనకి. వృద్ధుడు కావటం, నరాల్లో బలహీనత ఉండటం కారణం ఏమిటో. ఇప్పుడు నేను వృద్ధుణ్ణి, నేను చెప్పేటప్పుడు అపస్వరం వచ్చిందని ఇంతమందిలో నన్ను అపహాస్యం చేశావు నీవు, కనుక నీవు ఇక్కడ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండదగిన దానివి కాదు, నీవు భూలోకంలో జరించవలసిందే అని శపించాడు ఆయన. అక్కడి నుంచి ఆవిడ చాలా బాధపడ్డది. చతుర్ముఖ బ్రహ్మని వదిలి ఆయన శాపాన్ని అనుభవించడానికి భూలోకంలోకి రావాల్సి వస్తుంది. సరే, దక్కిన మహర్షులందరూ కూడా మీరు అలా శపించడం న్యాయం కాదు, ఆవిడకి శాపావసానం చెప్పండి, సరే మీ మాట వచ్చేసింది కదా అని అంటే పరమశివుడు శంకరుడిగా ఉద్భవిస్తాడు, అప్పుడు నీకు శాపావసానం జరుగుతుంది అని చెప్పారు. ప్రసాదితో భూరథ సంప్రసన్న వాణ్యా మునీంద్రైరపి శాపమోక్షం దదౌ యదా మానుష శంకరస్య సందర్శనం స్యాద్ భవితాస్యమర్త్య. మనుష్య రూపంలో ఉండేటువంటి పరమశివుడు శంకర రూపంలో వస్తాడు కొంతకాలానికి, అప్పుడే ఈవిడ అక్కడ అవతరిస్తుంది. అతడి యొక్క దర్శనము అయిన తర్వాత ఈవిడ స్వస్థానానికి వచ్చేస్తుంది అని ఆయన అనుజ్ఞ ఇచ్చారు. భగవాను సేవించుకోవటానికి చతుర్ముఖ బ్రహ్మ మండనమిశ్రుడిగా వస్తే తన శాపావసాన ప్రతీక్షణం కొరకు సరస్వతీదేవి కూడా ఉభయ భారతిగా జనించింది. శంకర విజయంలో శంకర చరిత్రే ప్రధానంగా వస్తూ ఉన్నప్పటికీ ఒక్క మండనమిశ్ర చరిత్ర, ఉభయ భారతీ చరిత్ర దాదాపు ఒక అధ్యాయం మొత్తం మనకు కనిపిస్తుంది. ఆ మండనమిశ్రుడే సురేశ్వరాచార్యుల వారుగా ఈ శృంగేరి జగద్గురు ప్రప్రథమ పీఠాధిపతులుగా శంకరుల చేత నియమింపబడినటువంటి వారు. ఆ సరస్వతీదేవే శారదాంబగా అక్కడ వెళ్ళి విరిసింది, ఇక్కడ శారదాంబగా ఆ సరస్వతీదేవే వెళ్ళి విరిసింది. ఆ చరిత్రని మనము రేపు చెప్పుకుందాం. ఈనాడు ఇంతతో ముగిద్దాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. హర హర మహదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. కాలే వర్షదవర్జన్యః ప్రవేశచారిణీ దేశం శుభరహితః. బ్రాహ్మణాః సుందరుద్భయాః పుత్రాః పుత్రినః సంతు పుత్రినః సంతు పుత్రినః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణోత్తరే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇది అలకాపూర్లో.